ప్రియమైన ఆత్మబంధులారా, కృష్ణుడు గీతలో ఒక మాట చెప్పాడు, చైతన్యం పుట్టదు అని. సరస్వతి ఎవరు ఇష్టదేవత మరి ప్రార్థించే ఇప్పుడు ఏమంటారంటే, దేనికైతే రూపం లేదు, దేనికైతే నామం లేదు, అదే రూపం ధరించి వచ్చింది, నామం ధరించి వచ్చింది అని చెప్తారు. అలా అనుకోవట్లో పొరపాటు లేదు. అంటే వాళ్ళకి ఇష్టదేవత మీద ఆ భక్తి ఉండటం మంచిది, ప్రేమ ఉండటం మంచిది. ఇంకెందుకు ఆ భక్తి లేకపోతే, ఆ ప్రేమ లేకపోతే, ఆ గురి లేకపోతే, ఆ ఎఫెక్షన్ లేకపోతే, ఆ లవ్ లేకపోతే అక్కడ మనస్సు నిలబడదు. అంత ప్రేమ ఉండటం మంచిది ఆ దేవత మీద. కానీ కృష్ణుడు గీతలు ఏం చెప్పండి, చైతన్యం పుట్టదు, దేహం పుడుతుంది కానీ చైతన్యం పుట్టదు. దేహం పుడుతుంది, పెరుగుతుంది, చనిపోతుంది. దేహం పుట్టింది చనిపోతుంది, పుట్టింది చావదు. ఆ చైతన్యం అసలు పుట్టనే పుట్టదు. నిజమైన దేవుడు ఎవరంటే చైతన్యం. ఆత్మే దేవుడు, చైతన్యమే దేవుడు, సత్యమే దేవుడు, ప్రేమే దేవుడు. సత్యం అంటే మరి ఒక పర్యాయ పదాలు ఇవన్నీ, ఫెయిత్ అన్న, గ్రేస్ అన్న, లవ్ అన్న. అయితే రాముడు దేవుడు, కృష్ణుడు దేవుడు అని మనం ఆచార్య వారి దేవుడు, వారి దేవుడు, వీరి దేవుడు అని అనుకుంటాం. మొత్తం దేవతలు మనం ఉపాసించే దేవతలు అందరూ కూడా మన మనసుకు దృశ్యాలు. అది మనసు అణిగినప్పుడు ఆ దేవతలు కూడా అణిగిపోతున్నారు. అయితే మనస్సు ఎంత నిజమో దేవతలు కూడా అంతే నిజం. అయితే భగవాన్ చెప్తూ ఉండేవారు, ఎక్సెప్ట్ ట్రూత్, ఎక్సెప్ట్ బ్రహ్మం, ఎక్సెప్ట్ రియాలిటీ, ఎక్సెప్ట్ అన్డయింగ్ స్పిరిట్. ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ బై ది మ్యాన్. అంటే మనం దేవతను పూజిస్తాం, మన దేంతో పూజిస్తాం, మనసుతో పూజిస్తాం. మన మనస్సుకు దృశ్యం, మనస్సు అణిగిపోయినప్పుడు దేవత కూడా అణిగిపోతుంది. అంటే ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే, మన జీవితాలు అనేవి సాపేక్షిక జీవితాలు. ఈ సాపేక్షిక జీవితాలకి చివర కనపడటం లేదు, అంతు కనపడటం లేదు, ముగింపు కనపడటం లేదు, ఏమీ కనపడటం లేదు. మీరందరూ నన్ను మహాత్ముడు అనుకుంటే నిజమే మహాత్ముడు అనుకుంటాను. మీరందరూ కలిసి నన్ను దురాత్ముడు అంటే నిజమే కూడా నేను దురాత్ముడు అనుకుంటాను. ప్రతి మనిషి జీవితం కూడా సాపేక్షిక జీవితం. బయట వస్తువులతోటో, బయట పదార్థాలతోటో, బయట వ్యక్తులతోటో పోల్చుకుని బతకటం. మనిషి నిజంగా మహర్షి కాకపోయినా నువ్వు మహర్షి మహర్షి అంటే కాబోసు అనుకుంటావు. అంటే దీన్ని సాపేక్షిక జీవితం అంటారు. ఇప్పుడు ఉదాహరణకి మనకి ఎవరు స్నేహితులుగా ఉన్నారనుకోండి, వాళ్ళు ఎనిమిస్ అయ్యారనుకోండి, మనకు దుఃఖం వస్తుంది. అది సాపేక్షిక జీవితానికి గుర్తు. ఈ సాపేక్షిక జీవితం కొన్ని వేల జన్మల నుంచి ఎప్పటి నుంచో వస్తుంది మనకి. దీనికి తుది కనిపించడం లేదు, ముగింపు కనపడటం లేదు, ఒక రకమైన బానిసత్వం ఇది. సాపేక్ష జీవితం అంటే ఒక రకమైనటువంటి బానిసత్వం ఇది. ఇప్పుడు ఇందులోంచి విడుదల పొందాలి మనం. ఇందులోంచి విడుదల పొందితేనే కానీ మనకి పెర్ఫెక్షన్ లేదు, పీస్ లేదు, మనకి ఎటర్నల్ బీయింగ్ ఎటర్నిటీ మనకి తెలియదు. మనకి అలౌకిక శాంతి కానీ, అలౌకిక సుఖం కానీ, అన్లిమిటెడ్ హ్యాపీనెస్ కానీ మన చేతికి అందదు. ఈ సాపేక్షిక జీవితం నుంచి విడుదల పొందాలి. ఆ సాపేక్షిక జీవితం నుంచి విడుదల పొందడం కోసమే మనం దేవతను ప్రార్థిస్తాం. అసలు వస్తువు పుట్టదు. అసలు వస్తువు అనేది ఏ ఉపాధి ద్వారా ఎక్కువ వ్యక్తం అవుతుందో వాడిని మనం మహాత్ములని, మహర్షులని, యోగులని, అవతార పురుషులని ఈ పేర్లతో మనం పిలుస్తున్నాం. ఈ సాపేక్షిక జీవితం నుంచి విడుదల పొందడానికి రమణ మహర్షి గారు మూడు మార్గాలు చెప్పారు. దాని మార్గత్రయము అంటారు. ఒకటి విచారణ మార్గం. ఏదైతే మనలో నేనుగా వ్యక్తం అవుతాడో, ఏ జీవుడైతే, ఏ అహంభావన అయితే, ఏ అహం వృత్తి అయితే, ఏ మనస్సు అయితే, ఏదైతే మనలో నేనుగా వ్యక్తం అవుతాడో, ఈ నేను ఎవరు అని ప్రశ్నించుకోవాలి. హుయామయ్యని అని అని చెప్పడం కంటే హుయి దిస్ ఐ అని అనుకోవటం ఎక్కువ, ఎక్స్ప్రెషన్ ఎక్కువ క్లియర్గా ఉంటుంది. హుయామయ్య అనుకోవటం కంటే హుయి దిస్ ఐ. హుయామయ్య అనేది ఒక ప్రశ్న. ఆ ప్రశ్న మన దగ్గర ఉంది కానీ సమాధానం మన దగ్గర లేదు. ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఈ మార్గత్రయంలో ఒకటి విచారణ మార్గం, రెండు శరణాగతి మార్గం, మూడు ప్రాణాయామం. ఏదైనా తలంపుకు పుట్టిన హృదయం అత్తవారిలు శిరస్సు. కొత్తగా పెళ్ళైన అమ్మాయి అత్తవారింటికి పుట్టింటికి మధ్యన తిరుగుతూ ఉంటుంది. పుట్టింటికి 10 రోజులు ఉంటుంది, అత్తవారింటికి 10 రోజులు ఉంటుంది. అలాగే ఈ నేరిన తలంపు కూడా హృదయంలోంచి శిరస్సులోకి, శిరస్సులోంచి హృదయంలోకి ప్రయాణం చేస్తూ ఉంటుంది. అది గాఢ నిద్రకు మనం వెళ్ళే ముందు, ఈ జాగ్రత్త అవస్థలోంచి గాఢ నిద్రలోకి వెళ్ళే ముందు అది సడన్గా విత్తుడ్రా అవుతుంది. ఆ మూల తలంపు దాని మూలంలోకి విత్తుడ్రా అవుతుంది. ఆ విత్డ్రా ఎప్పుడు అవుతుందో మనకు తెలియదు. ఆ విత్డ్రా అయిన తర్వాత మనకు నిద్ర వస్తుంది. ఆ మూలతలంపు మూలంలో విత్డ్రా అవ్వదనుకోండి, నీకు నిద్ర రాదు. అది ఎక్కడికి విత్డ్రా అవుతుందో మనకు తెలియదు. ఎక్కడ కూడా ఉపసంహరించుకుంటుంది మూలతలంపు తన మూలంలోకి ఎక్కడికి ఉపసంహరించుకుంటుందో మనకు తెలియదు. అయితే కదా మనస్సుని విచారణ ద్వారా నువ్వు ఎవరు అని నువ్వు మనస్సును ప్రశ్నిస్తూ, అంటే సర్వసాధారణంగా మన మనస్సును మనం తక్కువ చూసుకుంటాం, ఇతరుల మనస్సును ఎక్కువ చూస్తాం. ఇది అలవాటు మన అందరికీ. మన మనస్సును మనం తక్కువ చూసుకుంటాం, ఇతరుల మనస్సులను రోజు ఇదే పనికి ఇంకా పనే ఉంది. స్నానాలు చేసి భోజనాలు చేసాక ఇంకా పనే ఉంది ఇతరుల మనస్సులను చూడటమే. ఇతరుల మనస్సును చూస్తే మనకేం కలిసి వస్తే మనకేం కలిసి రాదు. అంటే నీ మనస్సును నువ్వు చూసుకుంటే నీకు ప్లస్ పాయింట్స్ ఏంటో మైనస్ పాయింట్స్ ఏంటో తెలుస్తాయి. ఆ మైనస్ పాయింట్స్ని ఎలిమినేట్ చేసుకుంటా ఉండొచ్చు. ఎవటవాడిని నువ్వెవడవు నువ్వెవడని ప్రశ్నించుకునే బదులు నీ మనస్సును ప్రశ్నించుకో నువ్వెవడవని. ఇతరులు నువ్వెవడవు నువ్వెవడని ప్రశ్నించుకున్న బదులు ఆ నువ్వెవడని ఏ నేనైతే ప్రశ్నిస్తుందో ఆ నేనును నువ్వు ప్రశ్నించుకో. భగవాన్ అన్నారు ఈ నేననే తలంపు వచ్చాక నువ్వొచ్చావు వాడొచ్చాడు అన్నారు భగవాన్. ఈ నేననే తలంపు లేకపోతే నువ్వు లేవు వాడు లేడు అన్నారు. నువ్వంటే లోకం, వాడంటే దేవుడు, వీళ్ళిద్దరూ సిద్ధమయ్యారన్నారు. భగవాన్ ఏమన్నారంటే వీళ్ళిద్దరూ సిద్ధమయ్యారు. ఎవరిద్దరు ఉన్నట్టు లోకము దేవుడు ఒకళ్ళిద్దరూ సిద్ధమయ్యారు. ఎప్పుడు సిద్ధమయ్యారు వీళ్ళు? నేననే తలంపు నీకు ఎరగే చేయక నువ్వు వచ్చావు. నువ్వంటే ప్రపంచం, ప్రపంచంతో పాటు వాడొకడు సిద్ధమయ్యాడు. ఎవడండి? ఆ దేవుడు ఒకడు సిద్ధమయ్యాడు. వీడు అణిగిపోతాడు అనుకోండి, ఈ మనస్సు అణిగిపోతుంది అనుకోండి, లోకం అణిగిపోతుంది, వాడు కూడా అణిగిపోతాడు. అయితే ఏది వచ్చిన తర్వాత మిగతా రెండు వస్తున్నాయి, అది అణిగిపోతే మిగతా రెండు కూడా అణిగిపోతాయి. నీ మనస్సు అంత నిజమో నీ కళ్ళకు కనిపిస్తున్నట్టు నీ లోకం కూడా అంతే లేదు. నువ్వు పూజించే దేవతలు కూడా, నువ్వు పూజించే దేవుడు కూడా కుందేటి కొమ్ములు కాదు వాళ్ళు. నీ మనస్సు అంత నిజమో ఆ దేవుళ్ళు ఆ దేవతలు కూడా అంతే నిజం. ఇక్కడ నీకు మెయిన్ ఏంటంటే మనస్సు అనేది ప్రభుత్వం సమస్య కాదు, మున్సిపాలిటీ సమస్య కాదు, నీ సొంత సమస్య. అది ఎవరి ఇతర సమస్యలు కాదు. నీ మనస్సును పరిష్కారం చేసుకోలేకపోతున్నావు. మన శరీరం మరణించిన తర్వాత ప్రయాణం చేసేది కూడా మనస్సే. అంటే ఈ మనస్సు అనగా, ఈ మనస్సు అనగాలంటే సర్వసాధారణంగా ఒకటి సుఖం దుఃఖం. మనం అందరం దుఃఖం కోరుకుం, సుఖం కోరుకుంటాం. మనస్సుకి మనస్సుకు అంతర్దృష్టి కలిగితే సుఖం వస్తుంది, మనస్సుకు బాహ్య దృష్టి కలిగితే దుఃఖం వస్తుంది. ఇది మన అనుభవంలో ఉన్న విషయం. మనస్సుకు అంతర్దృష్టి కలిగితే సుఖం వస్తుంది మనకి, మనస్సుకు బాహ్య దృష్టి ఎప్పుడైతే వచ్చిందో వెంటనే దుఃఖం వచ్చేస్తుంది. మనిషికి బాహ్య దృష్టి కలిగితే దుఃఖం వస్తుంది, లోపల దానికి అంతర్దృష్టి కలిగితే సుఖం వస్తుంది. అంటే మీకు మనస్సును లోపల పంపాలా బయటికి పంపాలంటే నీ చేతిలో పని, నువ్వు కల్టివేట్ చేసుకోవటంలో ఉంది. అది బాహ్యానికి వెళితే దుఃఖం తీసుకొస్తుంది, లోపలికి వెళితే సుఖాన్ని తీసుకొస్తుంది, శాంతిని తీసుకొస్తుంది. బయటికి వెళ్తే అశాంతి, లోపల ఉంటే శాంతి. నీకు ఆ మనస్సు కనుక తన మూలంలో అది అణిగిపోతే, అంటే నువ్వు మనస్సుని మీరెవరు నేనని చెప్పి ఈ నేను ఎవరు నేను నేను అని రోజు అంటాం. మనం నీళ్ళ వాడకం కంటే, బట్టల వాడకం కంటే, ఎన్ని అన్ని మన ఇంట్లో వాడుకునే అన్ని వాడకాల కంటే ఈ నేనుని ఎక్కువ వాడతాం. ఉదయం లేచిన మరో సాయంత్రం మనం నిద్రపోయే వరకు నేను 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 కూర్చున్నాను, నేను నించున్నాను, నేను ఆ పని చేశాను, నేను ఈ పని చేశాను, నేను ఆ ధరం కార్యం సాధించాను, ఈ నేననే శబ్దం ఎన్నోసార్లు ఉపయోగిస్తాం కానీ అది ఎవరో మనకు తెలియదు. ఎవడో బుద్ధిమంతురండి, నాకు అజ్ఞానం పోగొట్టుకోవాలనుందని దీనికి ఉపాయం చెప్తున్నాను. మీరు అది ఎక్కడ ఉందో చూసుకోండి, అజ్ఞానం అది ఎక్కడ ఉందో చూసుకుంటే తర్వాత పోగొట్టుకోవడం. అజ్ఞానం ఎవరికి ఉంది? ఎవరు? నువ్వు చైతన్యవు, నువ్వు ఆత్మవు, నువ్వు పుట్టిన వస్తువు, పుట్టిన శరీరం కాదు పుట్టిన వస్తువు. ఆ చైతన్యానికి అజ్ఞానం లేదు. మరి ఎవరికి అజ్ఞానం పోగొట్టుకుంటాను? ఎవరికి ఉంది అజ్ఞానం అంటే ఏదైతే నీ లోపల నేనుగా వ్యక్తమవుతుందో, ఆ దేహానికి పరిమితమైన నేనుగా ఏదైతే వ్యక్తమవుతుందో దాన్ని అంటిపెట్టుకునే అజ్ఞానం ఉంది. దానికే మరొక పేరు అజ్ఞానం, దానికే మరొక పేరు అహంభావన, దానికే మరొక పేరు చిజ్జడ గ్రంథి, దానికే మరొక పేరు సైతానం. అది ఏ రూపంలో ఉంది అజ్ఞానం? భగవాన్ వచ్చి అజ్ఞానం అనేది ప్రత్యేకంగా లేదు. అసలు నిజంగా ఉందనుకో, నువ్వు ప్రయత్నం చేసినది పోదు. ఎంత లాజిక్ చూడండి, అజ్ఞానం నిజంగా లేదు. ఒక నిజంగా ఉందనుకో, నువ్వు సాధన చేస్తే ముక్కు మూసుకున్నంత మాత్రం చేత, కుంకం పూజ చేసినంత మాత్రం చేత పోదు. నిజంగా ఉంటే, నిజంగా ఉంటే అది పోదు, అది లేదు. అజ్ఞానం నువ్వు ఎవరో నీకు తెలియకపోవటమే అజ్ఞానం. నువ్వెవరో నీకు తెలిస్తే జ్ఞానం. అయితే ఈ సాపేక్షిక జీవితంలోంచి, ఈ జన్మ మరణ ప్రవాహాల్లోంచి, దేహానికి పరిమితమైన బుద్ధిలోంచి, ఈ పరిమితుల్లోంచి, ఈ లిమిటేషన్స్లోంచి, ఈ దుఃఖంలోంచి, ఈ బంధంలోంచి, ఈ బాధలోంచి నువ్వు విడుదల పొందాలంటే కేవలం ఏదో బొమ్మలు పూజించడం మాత్రం సరిపోదు. మంచిది ఏదో మనోనిగ్రహానికి ఉపయోగపడుతుంది. చెప్తా ఉంటారు మన పెద్దలు, అంటే ఏంటంటే మూర్తిని ఆరాధించడం ఎందుకంటే నిగ్రహం కోసం. ఈ బాడీ ఎవరిది? మనస్సుది. ఈ బాడీ మనస్సుది. అంటే మనసుకు వచ్చే ప్రతి వికారం కూడా దేని మీదకి వస్తుంది? బాడీ మీదకి వస్తుంది. బాడీ చనిపోయినప్పుడు కూడా, బాడీ చనిపోయినప్పుడు కూడా మనసు నేను చనిపోతున్నాను అనుకుంటుంది. మనసు చనిపోదు, కానీ బాడీ చనిపోయినప్పుడు మనసు ఏమనుకుంటుంది? నేను చనిపోతున్నాను అనుకుంటుంది. ఏం చేత అనుకుంటుంది? ఏం చేత అనుకుంటుంది? దేహంతో తనకున్న తాదాత్మ్యం వల్ల. ఏం చేత అనుకుంటుంది? దేహంతో తనకున్న తాదాత్మ్యం వల్ల. నీకు ఆ తాదాత్మ్యం కనుక డిస్కనెక్ట్ చేయలేకపోతే, నీకు బాడీతో నీకున్న తాదాత్మ్యం డిస్కనెక్ట్ చేయవనుకో, మళ్ళీ ఇంకో శరీరం వస్తుంది. అంటే పునర్జన్మలు వచ్చి తీరుతూ ఉంటాయి. నీకు దేహబుద్ధి ఉన్నంతకాలం ఆ దేహబుద్ధి దేహం లేకుండా ఉండలేదు. మనకు ముసలితనం వచ్చిందనుకోండి, దేహబుద్ధికి ముసలితనం రాదు, దేహానికి ముసలితనం వస్తుంది. ఆ దేహబుద్ధి ఏం చేస్తుందంటే, ఈ దేహం ముసలిది అయిపోయింది, మన ఈ దేహం మనకి పనికి రాదు, సినిమాలు చూడటానికి ఈ దేహం ఇంకా పనికి రాదు, కొత్త దేహం వస్తే కొత్త నేత్రాలతో సినిమా బాగా చూడవచ్చని, అసలు మనకి ఈ దేహం ఉండగానే కొత్త దేహానికి మైండ్ ప్రిపేర్ అయిపోతూ ఉంటుంది. అదే పునర్జన్మ. దేహ బుద్ధికి ముసలితనం రాదు, దేహానికి ముసలితనం వస్తుంది. అప్పుడే దేహం ముసలిదైనప్పుడే కొత్త దేహానికి ప్రిపేర్ అయిపోతూ ఉంటుంది. ఏది ప్రిపేర్ అయిపోతుంది? దేహబుద్ధి ప్రిపేర్. ఏం చేత ప్రిపేర్ అవుతుంది చెప్పండి? ఆ దేహబుద్ధి దేహం లేకుండా ఉండలేదు. ఇప్పుడు చూడండి, మన ఇల్లు ఏదైనా కూలిపోయే పరిస్థితులకు వచ్చిందనుకుని ఆలోచన మొదలు పెడతాం. ఏమని కొత్త ఇల్లు ఎక్కడ కొనుక్కుందాం, లేకపోతే అపార్ట్మెంట్ కొనుక్కుందామా, లేకపోతే ఎక్కడ స్థలం కొనుక్కొని కట్టుకుందామా, ఏదో ఆలోచన మొదలు పెడతాం కదా. అలాగే దేహం ముసద్దా, కానీ ఇది ఎందుకు పనికి రావటం లేదు? మన కోరికలు నెరవేర్చడానికి, మన కోరికలు ఫుల్ఫిల్ చేయడానికి ఈ దేహం ఇంకా పనికి రాదు అని ఆలోచన ప్రారంభమవుతుంది. ఏదో కొత్త దేహం చూసుకోవాలి అని ఆలోచన, ఆ దేహంలో ఉండగానే అది ఓల్డ్ అయిన వెంటనే కొత్త దేహం కోసం అది ఆలోచన ప్రారంభిస్తున్నాడు. అంటే దేహం నశించకముందే కొత్త దేహం కోసం అది ఆలోచన అదే. అప్పుడు దేహబుద్ధి దేహం లేకుండా ఉండలేదు కాబట్టి దానికి ఇంకో కొత్త దేహం వస్తుంది. అదే పునర్జన్మ. ఇక్కడ భగవాన్ చెప్పిన విషయం ఏంటంటే, జ్ఞాన మార్గం ఉంది, భక్తి మార్గం ఉంది, కర్మ మార్గం ఉంది, నీ మార్గంలో నువ్వు ప్రయాణించేది, నీ మార్గంలో నువ్వు ప్రయాణించేది. ఈ ఏ మార్గంలో నువ్వు ప్రయాణం చేసినా ఒకటి జ్ఞాపకం పెట్టుకో, ఈ దేహగతమైన లేనిలోంచి విడుదల పొందటమే ఆ మార్గం యొక్క లక్ష్యం. నీ దేహగతమైన లేనిలోంచి దుఃఖం వస్తుంది. దుఃఖకారణం లోపల ఉంది కానీ బయట లేదు. దుఃఖానికి కారణం లోపల ఉంది కానీ బయట లేదు. అంటే దుఃఖకారణం ఈ లోపల ఎలా ఉంది? అహం వృత్తి రూపంలో ఉంది. అహం వృత్తిలోంచి, అజ్ఞానంలోంచి, అందులోంచి విడుదల పొందటమే ఈ యోగం యొక్క లక్ష్యం. ఇది జ్ఞాన మార్గంలో విచారణ చేయటం. ఇప్పుడు మీరందరూ చనిపోయిన తర్వాత కొంతమందికి వైకుంఠానికి వెళ్ళాలి ఉంది, నాకు అర్థమవుతుంది. కొంతమందికి పాపం వైకుంఠానికి వెళ్ళాలి ఉండొచ్చు. లేదంటే మీరు ఏదో సాధన చేసి పూజలు చేసి మామూలుగా దేవాలయాలు చుట్టూ తిరిగి ఏదో కష్టపడి మీ చెప్పులు మీరు పడితే వైకుంఠానికి వెళ్ళే అవకాశాలు మీకు ఉన్నాయి. కర్మ అర్ధ కామ మోక్షం అంటే మన ఫైనల్ గోల్ ఏమిటి? మోక్షమే. ఆ మోక్షం పొందడానికి మీరు ప్రయత్నం చేయొచ్చు. భగవాన్ చెప్పి ఏంటంటే, మోక్షం పొందాలనుకునే ఈయనేవాడు? మోక్షం పొందాలని లోపల ఎవడు అనుకుంటున్నాడు? మోక్షం పొందాలని లోపల ఎవడు అనుకుంటున్నాడు? ఎవడు అనుకుంటున్నాడు? ఆ బుజ్జి గారిని. ఎవడైతే మీ లోపల మోక్షం పొందాలి, మోక్షం పొందాలి, మోక్షం సంపాదించాలి, మోక్షం సంపాదించాలని ఎవడైతే అనుకుంటున్నాడో, మీకు అర్థమవుతుంది, వాడిని తీసేస్తే అది జ్ఞాన మార్గం. మీ దేహం అనుకోవటం లేదు మోక్షం. దేహానికి మోక్షం అంటే ఇక్కడ కాల్ చేస్తారు శుభ్రంగాను, విశాఖపట్నం శ్మశానంలో తీసుకెళ్లి శుభ్రంగా కాల్ చేస్తారు. కాలుస్తాను, నన్ను కాలు చూద్దని కూడా ఏం అంద పాపం అది. ఇక దేహాన్ని క్లెయిమ్ చేసే మైండ్ అక్కడ లేదు. ఏ దేహం కూడా నన్ను కాలు చూద్దని అడగదు. ఇక ఈ దేహం నాదని చెప్పే మైండ్ అక్కడ లేదు. అంచేత నువ్వు ఎవడైతే మోక్షం కావాలని అనుకుంటున్నాడో వాడిని నువ్వు రిమూవ్ చేసేస్తే, వాడిని ఎలిమినేట్ చేసేస్తే నువ్వు ఎక్కడున్నావు? ఉన్నది మోక్షమే, ఉన్నది శాంతే, ఉన్నది మోక్షమే, ఉన్నది నిర్మాణం. ఉన్నదేది నువ్వు సంపాదించడం వల్ల వచ్చేది కాదు. సంపాదించేది వచ్చేది కాలప్రవాహంలో పోతుంది, సామ్రాజ్యాలే పోయినాయి కాలప్రవాహంలో. నువ్వు సంపాదించడం వల్ల వచ్చేది కాదు. నువ్వు ఆల్రెడీ మోక్షంలోనే ఉన్నావు, కానీ ఉన్నావన్న సంగతి నీకు తెలియటం లేదు. దేనివల్ల తెలియటం లేదు? నువ్వు ఆల్రెడీ ఇప్పుడు మోక్షంలో ఉన్నావు, కానీ మోక్షంలో ఉన్నావన్న సంగతి నీకు అది తెలియటం లేదు. ఏ కారణం వల్ల నీకు తెలియటం లేదు? ఈ దేహగతమైనటువంటి దేహంతో తాదాత్మ్యం పొందే లిటిల్ ఐ వల్ల నీకు తెలియటం లేదు, ఈ స్మాల్ ఐ వల్ల నీకు తెలియటం లేదు. ఎవరైతే నువ్వు మోక్షం ఉన్నావన్న సంగతి నీకు తెలియకుండా అడ్డొస్తున్నారో వారిని తీసుకెళ్ళి వారిని బయటికి లాగి దహనం చేయటమే, అదే దీపావళి. వాడే నరకాసుడు. నరకాసుడు అంటే ఎవడంటే మన లోపల ఉన్నాడు నరకాసుడు. వాడెవడు? దేహగతమైన నేనే నరకాసుడు. అయితే ఈ నరకాసుడు మన తెలివితేటలతో సంపలేం, కృష్ణుడు సహాయం కావాలి మనకు. మనకు కృష్ణుడు సహాయం కావాలంటే ఈశ్వరుడు సహాయం కావాలి. అంటే మనం ప్రయత్నం చేస్తూ ఈశ్వరు అనుగ్రహం కనుక కలిసి వస్తే ఈ దేహగతమైన నేనే నరకాసుడిని మనం చంపొచ్చు. అప్పుడు మనం ఎక్కడో ఉందనుకున్న మోక్షం ఎక్కడో ఉన్నది ఇక్కడ ఉందన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఎక్కడో ఉంది ఏదో ఉందనుకున్నది ఎక్కడో ఉన్నదన్నది ఇక్కడ ఉందని తెలుస్తుంది. ఎప్పుడో తెలుస్తుంది అనుకున్నది ఇప్పుడే తెలిసిందని తెలుస్తున్న సంగతి నీకు అర్థమవుతుంది. ఎప్పుడు ఎప్పుడు? ఈ నిజాన్ని నేను నువ్వు తొలగించినప్పుడు. అది జ్ఞాన మార్గం ద్వారా కూడా నువ్వు అలా ప్రయాణం చేయొచ్చు. ఈ మోక్షాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తే వీడెవడు అని ఎవరైనా మేము భగవాన్ ఒకసారి అడిగారు, ఎవరు మీరు ఎప్పుడైనా దేవుని చూశారని. ఆయన అన్నారు, ఏ దేవుడు వచ్చినా కనిపించలేదు ఇప్పటికీ, శివుడు వచ్చినా కనిపించి నేను శివుడిని అంటే పోనీ నేను చూశానని మీకు చూదను. ఇంతవరకు నాకు ఏ దేవుడు వచ్చి కనిపించి నేను దేవుడిని అని చెప్పలేదు, మరి నేను దేవుణ్ణి చూశాను నేను ఎలా చెబుతా అన్నాడు ఆయన. మీరు దేవుణ్ణి చూశారని ఎవడైతే గొప్ప ప్రశ్న అని ప్రజలు అనుకుంటున్నారు. ఆడు అజ్ఞానానికి కొండ గుర్తున్నారు భగవాన్. ఎవడైనా మీరు దేవుని చూశారని నేను ప్రశ్న వేశాను అనుకుంటున్నా అజ్ఞానాన్ని గుర్తట్టు, నా ప్రశ్న వేసేవాడు అజ్ఞానాన్ని గుర్తట్టున్నది. ఎంత బ్యూటిఫుల్గా చెప్పారో చూడండి. జీవితం అంతా తలంపులే, పుట్టుక తలంపే, మరణము తలంపే, సంతోషం తలంపే, దుఃఖము తలంపే. నీకు ఎప్పుడైనా గర్వం వస్తా ఉంటుంది అప్పుడప్పుడు, అది కూడా తలంపే. అన్నీ తలంపులే, తలంపుల యొక్క సమూహం. కోపం తలంపు, కామం తలంపు, వేరుభావన తలంపు, అసూయ తలంపు, జలసి ఎనిమి అన్నీ తలంపులే. చివరికి ఇంక్లూడింగ్ డెత్, డెత్ కూడా నిజం కాదన్నారు. డెత్ కూడా తలంపులే. ఇంకా తలంపులతోటి సంబంధం లేకుండా, ద్వైతంతో సంబంధం లేకుండా, ఇంకా తలంపులతోటి ఏమి సంబంధం లేకుండా, రాగద్వేషాలతో సంబంధం లేకుండా, అప్స్ డౌన్స్తో సంబంధం లేకుండా, నీ హృదయంలో ఏదో ఒకటి అండయింగ్ స్పిరిట్ ఉంది, అది ఎవరో కదా అది నువ్వే. అది తెలుసుకునే వరకు, దాన్ని ఎరుకులోకి తెచ్చుకునే వరకు, అది నీకు గ్రాహ్యం అయ్యే వరకు, ఏ జన్మ కా జన్మ నేను దుఃఖం వెంటాడుతూ ఉంటుంది ఏదో రూపంలో. ఇందులో రాజీ లేదు, కాంప్రమైజ్ లేదు, పమ్మన్నారు భగవాన్. ఇప్పుడు నేను హృదయంలో ఉన్నాను అని కృష్ణుడు చెప్పాడనుకో, అది కూడా అబ్సల్యూట్ ట్రూత్ కాదు, రిలేటివ్ ట్రూత్. అయితే అలా ఎందుకు చెప్పాడంటే కృష్ణుడు మాకు అర్థం అవటం కోసం చెప్పాడు. రిలేటివ్ ట్రూత్ ద్వారా అబ్సల్యూట్ ట్రూత్ని అర్థం చేసుకోవాలి. అంటే నేను హృదయంలో ఉన్నానంటే ఇంకెక్కడ లేదని అర్థం కాదు, మనకి ఎక్కడ చూడో పాయింట్అవుట్ చేశాడు. అది కూడా ఉపాసన కోసమే. రాముడు నేను, కృష్ణుడు నేను, శంకరుడు నేను, ఉపాసన కోసమే చెప్పాడు. కొంతమంది ఆ దేవుడు గొప్పవాడు, ఈ దేవుడు గొప్పవాడు అంటే ఎంతమంది దేవుళ్ళు ఉన్నారండి? దేవుడు అనేవాడు ఒక్కడిగా ఉంటాడా, రెండుగా ఉంటాడా, ముగ్గురుగా ఉంటాడా, నలుగురుగా ఉంటాడా? దేవుడు అనేవాడు ఒక్కడిగానే ఉంటాడు. ట్రూత్ అనేది ఒకటిగానే ఉంటుంది. అబద్ధం అనేక రకాలుగా ఉండవచ్చు, కానీ నిజం అనేది ఎలా ఉంటుంది? ఒకటిగానే ఉంటుంది. ఒకసారి కంచి పరమాచార్యులు ఒకసారి అడిగారు, మీరు రమణ మహర్షి గారి జ్ఞాని, మీరు జ్ఞాని, మీరు ఎప్పుడైనా రమణ మహర్షి గారిని చూశారని. అంటే ఆయన ఉన్నాడు, ఇద్దరు జ్ఞానులు ఉంటారా అన్నారు. జ్ఞానం అనేది ఒకటిగానే ఉంటుంది కానీ రెండుగానే మూడుగానే ఉండదు. నిజం అనేది ఒకటిగానే ఉంటుంది కానీ రెండుగానే మూడుగానే ఉండదు. అయితే నువ్వు ఒక సాపేక్షిక జీవితంలోంచి విడుదల పొందడానికి మార్గాల్లో ఏమిటి? జ్ఞాన మార్గం ఒకటి, తర్వాత శరణాగతి మార్గం. రామానుజుడు చెప్పాడు ఉడగవరుడు, ఆయన ఏం చెప్పాడంటే ఒకటే గతి ఉంది, అది శరణాగతి అని. ఉన్న గతల్లో ఒకటే, ఇన్ని మార్గాలు లేవు. ఆ గతి ఏంటంటే శరణాగతి. పూర్వజన్మలో మీరు ఏ యోగ మార్గంలో ఏ మార్గంలో ప్రయాణం చేశారో, పూర్వజన్మలో మీరు ఏ మార్గంలో అయితే ప్రయాణం చేశారో, ఈ జన్మలో అదే మార్గం మిమ్మల్ని ఆకర్షిస్తుంది. ఎవరో దాకంటే నా సొంత విషయం నిజం చెప్తాను. ఈ విష్ణు సహస్రనామాలు చాలామంది చదువుకుంటూ ఉంటారు. ఇంతమంది జనం విష్ణు సహస్రనామాలు చదువుకుంటున్నారు, ఈ భగవాన్ గొడవ ఏంటి బాబు, ఈ నాన్నగారు గొడవ ఏంటి, మనం కూడా విష్ణు సహస్రనామాల్లో కలిసిపోదాం, అది చదువుకుందాం నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు గుళ్ళకి వెళ్తాం అనుకోండి, గుళ్ళో ప్రార్థిస్తాం, ఇప్పుడు ఏదో స్తోత్రం చేద్దాం, ఏ శివుడి మీద స్తోత్రాలు ఉంటాయి కదండి, ఆ పుస్తకం తీసేటప్పటికి నా నియమాలన్నీ పొగడుతున్నాడు భగవాన్ అనిపిస్తుంది. ఈ స్తోత్రం చేసేవాడు ఎవడు? ఏమంటే ఏదో జపం చేసి బుద్ధిని స్నానం చేసి జపం చేసుకుందాం కూర్చుంటాం అనుకోండి, చెడబడుతున్నాడు నన్ను ఈ జపం చేసి చెప్పేవాడు. మనం ఏదో అందరితో పాటు మనం అంటే మనం ఇలా చేసుకుందాం, విష్ణు సహస్రాలు, లలిత సహస్రనామాలు చేసుకోవాలి నాకు అనిపిస్తాను, నిజంగా అనిపిస్తాను, సరదా కాదు. ఏదో జపం మొదలెట్టావు అనుకోండి, జపం మొదలెట్టేవాడికి నీ ఎవరు జపం చేస్తున్నారు ఈ లోపల ఉండి? నువ్వు జపింటే జపం చేస్తున్నావా, జపి లేకుండా జపం చేస్తున్నావా? ఆ జపేవాడు ఆడి తిరగ ఎందుకు పట్టుకో నువ్వు అంటాడు. భగవాన్ విరుపక్ష గోలు ఉన్నారు, విడిచి శేషాదృశ్యం వచ్చారు. వచ్చి ఏం చేశారంటే అరుణగిరికి, అరుణగిరికి ఇలా నమస్కారం పెట్టుకుంటున్నారు అరుణగిరికి. ఆ శేషాద్రి స్వామి చెప్పారు, మీరు గిరిప్రదక్షిణం చేస్తే దోషాలన్నీ పోతాయని. గిరిప్రదక్షిణం చాలా మంచిది, ఈశ్వరుడే సర్వేశ్వరుడే గిరి రూపం ధరించాడు, సర్వేశ్వరుడే గిరి రూపం ధరించాడు, ప్రదక్షిణం చేస్తే దోషాలన్నీ పోతాయి, ప్రదక్షిణం చాలా మంచిది అని ఎక్కువ ఇలా గిరికి నమస్కారం పెట్టుకునేవారు. ఎవరు? శేషాద్రి. శేషాద్రి అని మనం కూడా నమస్కారం పెట్టుకుంటున్నాం. అరుణగిరి దేవుడు అని చెప్తాడు, ఎవరు భగవాన్ కూడా చెప్తారు వాడు దేవుడే అని. అక్కడ తోడు ఊరుకుంటూ గొడవ లేదండి, దాని వెనకాల ఇంకో వాక్యం కలుగుతాడు. ఈ శవాన్ని నువ్వు నేను ఎలా అనుకుంటున్నావు, శివుడు కూడా ఆ కొండలు నేనని ఊరేగుతున్నాడు అంటాడు. ఆ మొదటి వాక్య కొండ దేవుడే అని చెప్పి అక్కడ తోడు ఆగితే పర్వాలేదండి. నువ్వు ఈ శవాన్ని నేనని వేసుకుని ఎలా తిరుగుతున్నావు, ఆ శివుడేమో నేను కొండను నేనే ఆడేసి తిరుగుతున్నాడు. నీకు ట్రూత్ కావాలంటే, నిజం కావాలంటే ఇది అంత నిజం, అది అంటే నిజం. ఆ రెండో వాక్యం కాడ మనకున్న భక్తి ఊడిపోతున్నాయని భయమేస్తా ఉంటుంది మనకి. ఏమంటే ఈ శేషాద్రి ఏం చేశాడు, ఒకసారి గిరికి ఇలా నమస్కారం పెట్టుకుంటున్నాడు. గిరికి నమస్కారం పెట్టుకుంటే ఇప్పుడు భగవాన్ అన్నారు, ఆ నమస్కారం పెట్టేవాడెవడు పెట్టించుకునేవాడెవడు అన్నారు. ఈ తిరకాసు గొడవలు నాకు తెలివయ్యా, నాకు ఇది ఇష్టం కాబట్టి పెట్టుకుంటానన్నాడు. భగవాన్ అన్నారు, నీ నమస్కారం పెట్టేవాడెవడు, ఆ పెట్టించుకునే పెద్ద మనిషి ఎవడు అన్నారు. అంటే వెంటనే శేషాద్రి ఏమన్నంటే, నీ తిరకాసు గొడవలు నాకు తెలియండి, నాకు ఈశ్వరుడు నాకంటే వేరుగా ఉన్నాడంటేనే నాకు ఇష్టం. అప్పుడు భగవాన్ వెంటనే ఏమన్నా అంటే, శేషాద్రి స్వామి మీరు రెండుగా ఉన్నారా ఒకటిగా ఉన్నారా అంటాడు. ఇప్పుడు దేవుడు తెలుసుకుని నేను ఒకడున్నాడండి, దేవుడు ఒకడున్నాడు, ఇప్పుడు ఎంతమంది అయ్యాము మనం, ఇద్దరం అండి. అంటే ఇప్పుడు భగవాన్ అన్నారు, ఇప్పుడు ప్రస్తుతం నువ్వు ఒకటి అనుకుంటున్నావు రెండు అనుకుంటున్నావు అన్నాడు. ఇప్పుడు మనం అందరం ఒకటిగా ఉన్నాం అనుకుంటున్నాం, రెండుగా ఉన్నాం అనుకుంటున్నాం అండి, ఒకటిగా ఉన్నాం అనుకుంటున్నాం. ఈ తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేది ఎవడు, తెలియబడేవాడు ఎవడు. అంటే ఆయన చెప్పేది ఏంటంటే, నిజమనేది నువ్వు ఎవడైతే దేవుడు దేవుడు అనుకుంటున్నావో ఆ దేవుడు నిజమనేది ట్రూతే, ఆ నిజమనేది మనసు మనోమూలంలోనే ఉన్నాడు. ఆ ఈశ్వరుడు అనేవాడు ఆ ట్రూత్ అనేది ఎక్కడున్నాడు, మనోమూలంలోనే ఉన్నాడు. నువ్వు ప్రాణాయామం చేసి మనసును తీసుకెళ్ళి తన మూలంలోకి తోలికెళ్ళు, లేకపోతే ధ్యానం చేసి మనసును తన మూలంలోకి తోలికెళ్ళు, లేకపోతే డిస్క్రిమినేషన్ విచక్షణ వల్ల ఆ మనసును తన మూలంలోకి తీసుకెళ్ళు. నువ్వు సిద్ధాంతం చెప్పాడు, మనస్సు తన మూలాన్ని అది చూడకుండా అది నశించదని. రోగ కారణం తెలియకుండా రోగం నశించదు, మనస్సు తన మూలాన్ని అది చూస్తే అది నశిస్తుంది కానీ చూడకుండా నశించదు. నువ్వు ఎవరో రాముడు కృష్ణుడు ప్రార్థించవచ్చు, అది అనుకుంటుంది. అణిగిన మనస్సు వేరు, మరణించిన మనస్సు వేరు. అణిగిన మనస్సు మనం విజృంభించే అవకాశం ఉంది, అది నాశనమైతే విజృంభించదు, అణిగుంటే మళ్ళీ విజృంభించే అవకాశం ఉంది. అయితే నువ్వు ఏదో మార్గంలో విచారణ మార్గం లేకపోతే శరణాగతి మార్గం. భగవాన్ ఊరికే పైకి నీకు జ్ఞానిగా కనిపిస్తాడు కానీ లోపల ఆయనకు భక్తి లేకుండా లేడు. ఏమండి భక్తి లేకుండా లేదు. అయితే ఆ భక్తి, ఆ భక్తి మనకు కష్టం రావటం. మన భక్తి ఎటువంటిది అంటే, నేను వేరుగా ఉన్నాను, దేవుడు వేరుగా ఉన్నాడు, లోకము వేరుగా ఉన్నది అని ఇలా మన భక్తి ఇలా ఉంటుంది. ఆయనకి భక్తి ఉంది, తనకంటే ఈశ్వరుడు వేరుగా లేడన్న సంగతి కూడా ఆయనకి తెలుసు. అది కష్టం. నీ హృదయంలో ఉన్న సుఖ సముద్రం, నీ హృదయంలో ఉన్న ప్రేమ సముద్రం, నీ హృదయంలో ఉన్న జ్ఞాన సముద్రం, నీ హృదయంలో ఉన్నటువంటి ఆ అనంత వస్తువు, అనంత స్థితి, ఆ చైతన్య స్థితి ఒక్కసారి విజృంభించి నీ సహస్రారాన్ని ముంచేస్తుందనుకో, నీ సహస్రారాన్ని ముంచేస్తుందనుకో, ఆ లోపల సుఖ సముద్రం పొంగి నీ సహస్రారాన్ని ముంచేస్తుందనుకో, అప్పుడు ఎవడో రాముడు కృష్ణుడు శంకరుడు వచ్చి నీ కళ్ళు ఎదురకుండా కనిపించి నేను దేవుడు నేను దేవుడు అని అంటాడనుకో, వాడంక నువ్వు కళ్ళెత్తి కూడా చూడవన్నాడు. అది వైభవం, ఆత్మస్థితి. మనం సబ్జెక్టు వింటేనే సరిపోదు, సబ్జెక్టు వినటం వల్ల మనకు పునర్జన్మ రాగవు. ఆ పునర్జన్మ హేతువులు, పునర్జన్మ కారణాలు, ఆ పునర్జన్మను తీసుకొచ్చే సంస్కారాలు, ఆ పునర్జన్మను తీసుకొచ్చే టెండెన్సీస్ వీరితో సహా నశించాలి. అంటే నీకు ఏ యోగంలో ప్రయాణం చేసినా మరణనాశనానికే. ఇది మీరు అర్థం చేసుకోండి, మనం డెస్టినేషన్ మర్చిపోకూడదు. నేను జపం చేస్తున్నాను, ధ్యానం చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నారు? అది చేసి చెయ్యండి, తెలివితోటి చేయండి, వివేకంతో చేయండి, ఎరుకతోటి చేయండి, దర్శగా చేయకూడదు. మనం చెయ్యాలి, అది చేసేది ఎరుకుతోటి చేయాలి, తెలివితోటి చేయాలి, వివేకంతో చేయాలి. డబ్బు ఏమో భోగాన్ని సంపాదించబడుతుంది, సత్వగుణం జ్ఞానాన్ని సంపాదించబడుతుంది. అంటే ముందు సత్వగుణాన్ని ముందు ప్రాక్టీస్ చేయాలి. భోగం అనిపించాలంటే ముందు డబ్బు సంపాదించాలి, అలాగే జ్ఞానం సంపాదించడం చేయాలంటే ముందు సత్వగుణాన్ని కల్టివేట్ చేయాలి. ఏమండి మనకి భగవంతుడు, మీరు భగవద్గీత 1000 సార్లు చదవడం అర్థం అవ్వదు. ఏం చేసి చదవంటే, ఆ భగవద్గీత చదివి అర్థం చేసుకునే వినయం కానీ, ఆ మెంటల్ ఆ మనస్సు కానీ, అర్థం చేసుకునే ఆ మనస్సు కానీ, ఆ సహృదయం కానీ, ఆ సద్బుద్ధి కానీ మనకు లేవు. 1000 సార్లు చదివినా మనకు అర్థం అవ్వదు. తలకాయ తీసుకెళ్ళి గోడకు పెట్టి కొట్టుకున్నా మనకు అర్థం. ఇది బాగా జ్ఞాపకించుకోండి, అనుకున్నది రాదు, ఉన్నది ఉన్నది వస్తుంది. అంచేత లాస్ట్ని ఏ తలంపు వస్తుందో ఆ తలంపును బట్టి నీకు పునర్జన్మ నియమింపబడుతుంది అని భగవంతుడు గీతలో స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది చాటర్జీ గారు చదివారు. చాటర్జీ గారు చదివితే ఒక రోజున గిరిప్రదర్శనం చేస్తాడు, ఆయనకి లారీ ఎదురొచ్చింది అట. ఇప్పుడు మన మనస్సు అరుణాచలేశ్వరుని చింతిస్తుంది, అరుణాచలేశ్వరుని చింతిస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ లారీ కింద పడి చచ్చిపోతే మనకు మోక్షం వచ్చేస్తుంది, ఇంకా సాధనతో పని లేదు, ఇంకా సాధనతో పని లేదు, ఈ లారీ కింద పడి చనిపోదాం. ఏం చేయను, సరిగ్గా అరుణాచలేశ్వరునే చింతిస్తుంది ఇప్పుడు మనస్సు. ఇది చాలా కృష్ణుడు చాలా తేలికైన పద్ధతి చెప్పాడు. ఈ శరీరం ఇప్పుడు కాకపోయినా ఇంకో 10 సంవత్సరాలు నాకన్నా మరణించవలసిందే. ఇప్పుడు మోక్షం వచ్చి రావడానికి రెడీగా ఉంది మనకి, లారీ కూడా ఎదురుకుండా వస్తుంది. మనసు చూస్తే అరుణాచలేశ్వరుని స్మరిస్తుంది, అన్ని సమకూడి అవి ఈ లారీ కింద తలగా పెట్టేస్తే మనకి ఇమ్మీడియట్గా మోక్షం రెడీమేడ్ సరుకు అనమాట. రెడీమేడ్ బట్టలు వస్తాయి కదా, ఇప్పుడు మనం మిషన్ వాడి దగ్గరికి వెళ్ళి కుట్టించుకోవడం ఈ గొడవలు అక్కర్లేదు ఇంకా. అంటే రెడీమేడ్ సరుకు ఉంది మనకిది అనుకున్నాడు. వీడు అనుకుంటున్నాడు నీకు లారీ కింద తలకాయ పెడదాను, లారీ తప్పించి వెళ్ళిపోయిందండి. ఇది ప్రిపేర్ అవుతున్నాడు లారీ కింద లారీ వస్తుంది, ఈ లోపల లారీ తప్పించి వెళ్ళిపోయిందండి. అప్పుడు ఇది గృహప్రవేశం చేసి వచ్చి భగవంతుడు ఏం చెప్పాడండి, ఏమంటే స్వామి స్వామి ఇవాళ మోక్షం వచ్చేస్తున్నాను అనుకున్నాను నేను, ఆ లారీ కింద నా తలకాయ పెట్టేద్దాం చూశాను. సరిగ్గా అరుణాచలేశ్వరుడి మీద నాకు పూర్ణ భక్తి కుదిరింది, నా మనస్సు అరుణాచలేశ్వరుడి మీద నిలబడి ఉంది. ఓ సరిగ్గా లారీ వస్తుంది, సరిగ్గా టైం అన్నీ సమకూడి అనుకున్నాను నేను, ఇంతలో లారీ వెళ్ళిపోయింది, మొత్తానికి అంతా మన పని చెడిపోయింది అన్నాడు అతను. ఎవరు చాటిక్ గారు అంటే భగవాన్ అర్థం, కృష్ణుడు చెప్పిన స్టేట్మెంట్ అది కాదు అయ్యా, అంటే ఒక జ్ఞాని చెప్పింది ఇంకో జ్ఞానికి అర్థం అవుతుంది. ఇది బాగా అర్థం చేసుకోండి. శాస్త్రం కూడా ఆ శాస్త్రం ఉదయాన్ని మనకి ఇవ్వదు. ఏం చేతి చెప్పమంటారండి, మనకి గర్వం ఉంది, పొగరబోత్తనం ఉంది, అవినయం ఉంది, నీకు అర్థమవుతుంది మున్నరకం ఉంది, మనకి శాస్త్రం దాని ఉదయం ఇస్తుందా? అది మనకి వినయం ఉందా? వినయం లేదు. సత్వగుణం ఉందా? సత్వగుణం లేదు. సరే చాటర్జీ గారు మంచి అవకాశం పోయిందండి, ఆపర్చునిటీ పోయింది, పైగా సిద్ధాంతం కూడా చెప్పాడు చాటర్జీ గారు. అవకాశాలు తెలివి తక్కువ వాళ్ళకి వస్తాయి, తెలివైన వాళ్ళకి వస్తాయి. అవకాశాలు అట్లనే తెలివి తక్కువ వాళ్ళకి వస్తాయి, తెలివైన వాళ్ళకి వస్తాయి. కానీ తెలివైన వాళ్ళు ఏం చేస్తారట, అవకాశాన్ని ఉపయోగించుకుంటారట. తెలివి తక్కువ వాళ్ళు ఏం చేస్తారటండి, అవకాశాన్ని వదిలేస్తారట. వచ్చిన అవకాశాన్ని మనకు అవకాశం తప్పిపోయిందని స్వామి అన్నారట. అంటే లారీ కింద పడతాం. అది భగవాన్ ఏం చెప్పారంటే, కృష్ణుడు చెప్పిన స్టేట్మెంట్ అది కాదు అయ్యా, నువ్వు ఎప్పుడు స్మరిస్తున్నావు అరుణాచలేశ్వరుని అడిగారు. చాలా చక్కగా వినండి, శ్రద్ధగా శ్రవణం చేయండి. లారీని చూసి టైంలో నేను అరుణాచలేశ్వరుని స్మరిస్తున్నావు అంటాడు. నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు? లారీ కింద నీ పడాలి, లారీ కింద నువ్వు పడాలి. అది లారీ చక్రాలు నీ పీకి నుంచి వెళ్ళాలి, అప్పుడు నువ్వు చావాలి, నీ శరీరం అప్పుడు చావాలి. నీకు అరుణాచలేశ్వరుడు స్మరణ ఎప్పుడు ఉండాలో చెప్పమంటావా? లారీ కనిపించినప్పుడు ఉంటే నీకు మోక్షం రాదు. ఆ లారీ కింద నువ్వు పడి ఆ చక్రాలు నీ ఏదో నుంచి వెళ్ళిపోయాక ఆ ప్రాణం పోయే చివర శ్వాసం చూసావు, ఆ చివర శ్వాసలో నీకు అరుణాచలేశ్వరుడు స్మరణ ఉంటే మోక్షం వస్తుంది. కానీ లారీని చూసినప్పుడు అరుణాచలేశ్వరుడు ఉంటే నీకు మోక్షం రాదు. ఆ చివర శ్వాసలో నువ్వు ఏమంటావు? కేకలు పెడతావు. నీకు అరుణాచలేశ్వర స్మరణ ఉండదు. అంటే కృష్ణుడు చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే, ఆ లాస్ట్ బ్రెత్ ఇది బాగా అర్థం చేసుకోండి. ఇంకో గంటకి మనం చనిపోతామని ఇప్పుడు ఈశ్వర స్మరణ ఉంటే సరిపోదు. ఆ చివరి శ్వాసలో కనుక నీకు ఈశ్వర స్మరణ ఉంటే నీకు మోక్షం వస్తుందన్నమాట నిజమే. కానీ నీకు ఉంటుందని గ్యారంటీ ఏముంది? ఆ లారీని చూసినప్పుడు వీడికి స్మరణ ఉంది, ఆ లారీ కింద పడి ఆ చక్రాలు వీడి మీద నుంచి వెళ్ళి ఆ చివరి శ్వాస వీడు పోయేటప్పుడు వీడికి అరుణాచల స్మరణ నీకు ఉంటుందని గ్యారంటీ నీకు ఉండదు. నీకు మోక్షం లేదు, ఏం లేదు, అవకాశం పోయిందంటావు. అంటే అవకాశం కాదు, అది నీ అవివేకాన్ని గుర్తన్నాడు. కృష్ణుడు చెప్పిన స్టేట్మెంట్ నీకు అర్థం అవ్వలేదు. అంటే చివరి శ్వాసలో ఉండాలి నీకు ఆ స్మరణ. ఇంకొక 5 నిమిషాల్లో మనకు ప్రాణం పోతున్నానికి అప్పుడు స్మరణ ఉంటే సరిపోదు. ఆ చివరి శ్వాస లాస్ట్ బ్రెత్లో ఉండాలి. అది కృష్ణుడు చెప్పిన స్టేట్మెంట్. మీరు ఎన్నిసార్లు చదివినా అర్థం అవ్వదు. చదవచ్చు, అర్థమైనట్టు కనిపిస్తుంది కానీ అర్థం అవ్వదు. ఏం చదివి అర్థమైతే మనకు ఎంతో కొంత ఆచరించాలని బుద్ధి కలుగుతుంది. ఏం చదివి అర్థమైతే మనకు ఎంతో కొంత ఆచరించాలని బుద్ధి కలుగుతుంది. మనకు అర్థమవుతుంది అనుకోండి, ఎంతమంది ఆచరించాలని బుద్ధి కలుగుతుంది. మనం ఎప్పుడైతే ఆచరించడం ప్రారంభించాం, ఆచరించిందో అనుభవంలోకి వస్తుంది. ఒక నది ఉందనుకోండి, ఆ నది ప్రవాహానికి అనుకూలంగా కాకుండా ప్రవాహానికి ఎదురుగా మనం నడిచి వెళ్తాం అనుకోండి, ఎక్కడికి వెళ్తాం? నది పుచ్చిన చోటుకి వెళ్తాం. ఇది ఇక్కడ సిద్ధాంతం. అదేవిధంగా నువ్వు మనో ప్రవాహానికి కనుక ఎదురుంటా అంటే దాని మూలంలోకి నువ్వు దానికి వెళ్తావు. అదే శివానంద గారు చెప్తారు, స్విమ్ లైక్ ఏ ఫిష్ అగెన్స్ట్ ద మెంటల్ కరెంట్. చేప ఏ విధంగా అయితే ప్రవాహానికి ఎదురుస్తుందో అదేవిధంగా నువ్వు కూడా మనో ప్రవాహానికి ఎదురెత్తి లోపలికెళితే ఆ మనోమూలంలో నీకు వస్తువు నీకు తెలుస్తుంది. అది తెలుసుకున్నాక నీకేం తెలుస్తుంది? అది నీవేన సంగతి తెలుస్తుంది. ఇది ఇక్కడ అందులో అది వేరు నువ్వు వేరని కాదు, అది తెలుసుకున్నాక నీకేం తెలుస్తుంది? అది నీవేన సంగతి నీకు తెలుస్తుంది. ఒకసారి భగవాన్ అడిగారు, భగవాన్ ఏదో ప్రశ్నలు అడుగుతున్నారు. ఇప్పుడు భగవాన్ చెప్పారు, నువ్వు 1000 ప్రశ్నలు అడుగుతావు అనుకో, నేను 1000 సమాధానాలు చెప్తాను. నువ్వు 1000 క్వశ్చన్స్ అడిగితే నేను 1000 రిప్లై చేస్తాను. దీనివల్ల ప్రయోజనం ఏంటి? నీకు సెల్ఫ్ రియలైజేషన్ వచ్చే వరకు, ట్రూత్ రియలైజేషన్ చేసే వరకు, గాడ్ను రియలైజ్ చేసే వరకు నువ్వు ఎన్నడూ డౌట్ ఫ్రీగా ఉండలేవు. ఏదో డౌట్ నీకు వస్తూ ఉంటుంది, ఏదో ప్రశ్న నేను అడగాలనిపిస్తూ ఉంటుంది. అంటే గాడ్ రియలైజేషన్ వచ్చే వరకు ప్రతి వాడిని ఏదో సందేహం, ఏదో ప్రశ్న పీడిస్తూ ఉంటుంది. నువ్వు 1000 క్వశ్చన్స్ నువ్వు అడుగు, నేను 1000 ఆన్సర్స్ నీకు చెప్తాను. కానీ 1000 క్వశ్చన్స్ అడిగిన తర్వాత కూడా నీకు ప్రశ్న లాగవు. అన్ని సమస్యలకి, అన్ని సందేహాలకి పరిష్కార మార్గం ఒకటే, అది ఎవడో నువ్వు తెలుసుకోవటం. సెల్ఫ్ నాలెడ్జ్, సెల్ఫ్ రియలైజేషన్, ట్రూత్ రియలైజేషన్, గాడ్ రియలైజేషన్. అడుగు 1000 ప్రశ్నలు, అడుగు 1000 ప్రశ్నలు ఆన్సర్ చేస్తాను. ఏంటి దానివల్ల ప్రయోజనం? భగవాన్ మాట చెప్తూ ఉండాలి. మీరు ఏదో మానవ జాతికి ఉపకారం చేయాలి, ఈ ప్రపంచానికి ఉపకారం చేయాలి ఇలా అనుకుంటూ ఉంటారు కదా. మీరు నిజంగా మీ వల్ల ఉపకారం జరగాలంటే ట్రూత్ని రిలైజ్ చేయమన్నాడు ఆయన. మీరు నిజంగా ఈ లోకానికి మేము ఏదో ఉపకారం చేస్తాం, ఈ ప్రపంచానికి ఏదో ఉపకారం చేస్తాం, ఏదో ఈ ప్రపంచానికి ఏదో మేలు చేయాలి నిజంగా మీరు అనుకుంటున్నారు అనుకోండి, నిజంగా మీరు అనుకుంటే, సిన్సియర్గా కనుక మీరు అనుకుంటే, ముందు మీరు ట్రూత్ని రిలైజ్ చేయాలి. మీరు కనుక ట్రూత్ని రిలైజ్ చేస్తే మీ ద్వారా లోకానికి ఎంతో మంచి జరుగుతుందని మీకు తెలియదు. అంటే ఎవడైతే ట్రూత్ని రిలైజ్ చేశాడో వాడి ద్వారా శాంతి తరంగాలు వచ్చి వర్షం వచ్చి భూమిని ఏ విధంగా అయితే తడుపుతుందో మానవ జాతిని కూడా అలా తడుపుతుంది. అది గ్రేటెస్ట్ హెల్ప్. నువ్వు లోకానికి గ్రేటెస్ట్ హెల్ప్ చేసినట్టే నువ్వు ట్రూత్ని రిలైజ్ చేస్తే. ఏం చేస్తే నువ్వు ట్రూత్ని రిలైజ్ చేస్తే నీ ద్వారా ఆ శాంతి తరంగాలు, ఆ కాంతి తరంగాలు, ఆ జ్ఞాన తరంగాలు వచ్చి భూమిని తడుపుతూ ఉంటాయి. అంటే ఎవరికొకటి జ్ఞానం కలిగింది అనుకోండి, ఆ దీపాన్ని బట్టి అనేక మంది దీపాలు వెలిగించుకుంటారు. ఒకటి మీరు జ్ఞాపకం పెట్టుకోండి, మీరు సాధన చేయొచ్చు, మీరు అధ్యయనం చేయొచ్చు. ఈ జ్ఞాన యజ్ఞం, తపోయజ్ఞం, ద్రవ్యయజ్ఞం, యజ్ఞాలని మీరు ఆచరించవచ్చు. ఒక్కటి మటుకు మీరు గుర్తుపెట్టుకోండి, ఆ డివైన్ ఇంటర్ఫరెన్స్ లేకుండా మటుకు మీకు ట్రూత్ రియలైజేషన్ రాదు. ఆ చివరి మెట్టు, చివరి గడప దాటాన మటుకు డివైన్ ఇంటర్ఫరెన్స్ ఉండాలి. హృదయ గుహలో ప్రవేశించే ఆ టైంలో, అంటే సరిగ్గా ట్రూత్ని మీరు, ఆ ట్రూత్ని మీరు రియలైజ్ చేసే టైంలో, ఏ ట్రూత్ని అయితే మీరు రియలైజ్ చేయాలనుకుంటున్నారో ఆ లాస్ట్ మినిట్లో ఆ ట్రూత్కి సంబంధించిన అనుగ్రహం మీకు లేకపోతే దాన్ని రియలైజ్ చేయలేరు. ఎవరికి తెలియబడతట్లేదు, ధనవంతుడికి తెలియదట్లేదు, విద్యావంతుడికి తెలియదట్లేదు, మరి సంతానం ఉన్న వాళ్ళకి తెలియదట్లేదు, సంతానం లేని వాళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలియబడతటండి. ఎవరికి తెలియబడి మరి ఎవరికి తెలుస్తుంది? ఎవరినైతే మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో వారు ఎవరికి తెలియబడాలనుకున్నారో వారికి మాత్రమే తెలియబడుతుంది. ఇది వేదం. ఎంత బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్, అతను వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్, బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్, ఎక్సలెంట్ ఎక్స్ప్రెషన్. ఎవరికి తెలియబడదు, మరి ఎవరికి తెలియబడుతుంది? మీ భగవద్గీత 18 అధ్యాయాలు రోజు చదివేసినంత మాత్రం చదవచ్చు, మీరు తెలియబడుతుందని ఎక్కడా లేదు. ఆ డివైన్ ఇంటర్ఫరెన్స్ కావాలి. అది ఎవరికి తెలియబడుతుంది? మీరు ఎవరినైతే తెలుసుకోవాలనుకుంటున్నారో వారు ఎవరికి తెలియబడాలని అనుకుంటారో వారికి మాత్రమే తెలియబడతారు. మీరు తెలుసుకోవడానికి మీకంటే చిన్నవారు కాదు వారు. కృష్ణ 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 అంటాం అనుకోండి మనం, ఆయన రోజు స్మరిస్తున్నాం. ఆయన ఒక్కసారి మనం స్మరిస్తే చాలు, మనం తరించిపోతాం. మంచివాళ్ళతో సాంగత్యం, మంచివాళ్ళంటే మనం మంచివాళ్ళం కాదు. మంచివాళ్ళంటే ఎవరండి? నేను మంచివాడు, నేను మంచివాడు అనుకున్నవాడు మంచివాడు కాదు. ఎవరికైతే వాడికి కనీసం మంచితనం ఉందన్న సంగతి కూడా ఎవరికైతే తెలియతే వాడు మంచివాడు. సాక్రటీస్ ఓ మాట చెప్పాడు, మంచితనం అనేది లేకుండా ఎవరికీ జ్ఞానానుభవం కలగదని. ఆ గుడ్నెస్ అనేది లేకుండా హ్యూమన్ బీయింగ్లో వాడికి, వాడు ఏ జన్మలో ఉన్నప్పటికీ వాడికి గుడ్నెస్ లేకుండా వాడికి జ్ఞానం వచ్చే అవకాశం లేదు, అది రియలైజ్ చేసే అవకాశం లేదు. అంచేదైనా కూడా గుడ్నెస్సే నాలెడ్జ్కి దారి చూపిస్తుంది. అంటే మహర్షులతోటి, మహాత్ములతోటి, యోగులతోటి, అవతార పురుషులతోటి, కారణ జన్మలతోటి, అందరితోటి, మహాత్ములతోటి నీకు సాంగత్యం మంచిదే. ఏమి అక్కర్లేదండి. కనీసం ఒక్క అవతార పురుషుల పట్ల, ఒక కారణ జన్ముల పట్ల, ఒక్క గురువు పట్ల మనకు హృదయపూర్వకమైనటువంటి శ్రద్ధ కుదిరితే చాలు, తరించిపోతాం. కొంతమంది దేవుడిని అది ఇది అడుగుతూ ఉంటారు, ఇస్తే ఒకలాగా ఉంటారు, ఇవ్వకపోతే ఒకలాగా ఉంటారు. అది భగవాన్ నారది శరణాగతి ఎలా అవుతున్నారు. దేవుని అదే అడుగుతూ ఉంటారో అది శరణాగతి కాదు. దేవుని ఇష్టమే నీ ఇష్టం అనుకుంటే అది శరణాగతి. కానీ దేవుణ్ణి అదే అడిగి, ఇది అడిగి, నువ్వు ఎలా ఉండు అలాగ ఉండని దేవుణ్ణి మనమే డిక్టేట్ చేస్తాడు, అది శరణాగతి ఏంటన్నాడు. నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలని మనం దేవుణ్ణి అంటాం అనుకోండి, అది శరణాగతి ఎలా అవుతుంది? అది మనం డిక్టేట్ చేస్తున్నావు, ఆయన ఆదేశిస్తున్నావు దేవుణ్ణి, నువ్వు దేవుణ్ణి ఆదేశిస్తూ శరణాగతి పొందాను అంటావంటి. కొంతమంది భగవాన్ దగ్గరకు వచ్చి చెప్పేవారట్లేదు, ఏమంటే దేవుడు నేను ఈ మధ్యన చాలా కాలం ఒక విషయం నుంచి ప్రార్థించానని ఆయన నాకు ఇవ్వలేదని, ఆయన ఇవ్వలేదని నువ్వు అనుకుంటే శరణాగతి ఎలా అవుతున్నాను అడట. టెక్నిక్ చూడండి, దేవుణ్ణి ప్రార్థించావు ఆయన ఎప్పుడైతే నువ్వు అనుకుంటున్నావు అంటే ఆయన ఇష్టాన్ని ఇష్టం కింద చేసుకోలేకపోతున్నావు. ఆయన ఇష్టాన్ని నువ్వు ఇష్టం కింద చేసుకోలేనప్పుడు, ఆయన ప్రేమను నీ ప్రేమ కింద చేసుకోలేనప్పుడు, ఆయన సంకల్పాన్ని నీ సంకల్పం కింద చేసుకోలేనప్పుడు శరణగతి ఎలా అవుతుంది? నువ్వు ఆదేశిస్తున్నావు, దేవుణ్ణి మనం ఆదేశిస్తున్నావు అవుతుంది, ఇలా చెయ్యి అలా చెయ్యని ఆదేశిస్తూ నువ్వు అనుకుంటున్నావు. దేవుడికి నేను వినయంగా ఉన్నా, నువ్వు చేసి పని ఆదేశిస్తున్నావు, కానీ నువ్వు చెప్పిదే నేను శరణాగతిలో ఉన్నాను అనుకుంటున్నావు. ఇవి పరస్పర విరుద్ధమైన విషయాలు. నీకు మహాత్ములతోటి మహర్షులతోటి సాంగత్యం కుదిరినప్పుడు నీ ఎఫర్ట్ లేకుండానే, ఒకవేళ ఒక లిటిల్ ఎఫర్ట్ నువ్వు చేసినప్పుడు నీ ఎఫర్ట్ లేకుండానే చాలా పని నీకు పని పూర్తి అయిపోతున్నాయి. వాళ్ళు హోలీ కంపెనీలో వాళ్ళ వైబ్రేషన్స్ నీ మీద పని చేస్తూ ఉంటారు. ఆ హోలీ కంపెనీలో వాళ్ళ వైబ్రేషన్స్ నీ మీద పని చేస్తుంటాయి. పనిచేసి నీ మనసుకి మెచ్యూరిటీ తీసుకొస్తాయి, ఆలోచన స్థాయిని పెంచుతాయి, చైతన్య స్థాయిని పెంచుతాయి, వివేకాన్ని పెంచుతాయి, విచక్షణను పెంచుతాయి, డిస్క్రిమినేషన్ పెంచుతుంది. ఏదైతే ఫాల్స్ నుంచి అందులో ఏదైతే ఫాల్సో అందులో బయట పట్టడానికి నీ మైండ్ ప్రిపేర్ అవుతుంది, దానికి తగిన అర్హత వస్తుంది, యోగ్యత వస్తుంది, నీ మోక్షానికి నీ మైండ్ ప్రిపేర్ అవుతుంది. ప్రిపరేషన్ ముఖ్యం. ప్రిపరేషన్ కొన్ని జనంలో పట్టొచ్చు, కానీ సిద్ధి మటుకు కొన్ని క్షణాల్లో వచ్చేస్తుంది. అది ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఆ ఇంటర్ఫీర్ డివైన్ ఇంటర్ఫీరెన్స్ నీకు ఎలాగొస్తున్నది, ఆ గొడవ నువ్వు వదిలే. నువ్వు చేసి నీ చేతిలో ఉన్న పని నువ్వు జాగ్రత్తగా చెయ్యి. ఈశ్వరుడు చేతిలో ఉన్న పని నువ్వు జ్ఞాపకం చేయక్కర్లేదు. ఆయన ఎప్పుడు చేయాలో, ఎక్కడ చేయాలో, ఎలా చేయాలో ఆయన ముహూర్తం పెట్టుకుని ఆయన చేసి పని పూర్తి చేసేస్తాడు. ఆయన చేత ఆ పొందబడే వస్తువును చూసారు, అది అది వస్తుందో రాదో, వస్తుందో రాదో, అది తలంపులు వస్తాడు కదా, అది వస్తుందో రాదో, వస్తుందో రాదో, ఆ జ్ఞాన సంపార్జన మనకు సాధ్యం అవునో కాదు ఎలా అనుకుంటాం అనుకోండి, ఆ తలంపులు మళ్ళీ వచ్చి మనకు జ్ఞానం రాకుండా అడ్డొస్తూ ఉంటాయి. అది కృష్ణుడు గీత చెప్పాడు, పరిపూర్ణమైన విశ్వాసం అన్న వేవరింగ్ ఫెయిత్, అది ఉంటే చాలు నీకు 180 మార్కులు స్పిరిచువల్ లైఫ్లో నీకు వచ్చేస్తాడు. నువ్వు ఎంత దురాచార్యుడైనా నువ్వు తరిస్తాన్నాడు అన్న వేవరింగ్ ఫెయిత్, ఫరం కన్విక్షన్. అంటే భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, కంట్రోలర్ అనేవాడు ఒకడు ఉన్నాడు, ఈ సృష్టికి నీ కళ్ళకు కనిపిస్తున్నటువంటి సృష్టికి ఒక యజమాని ఉన్నాడు అనేటువంటి ఫరం కన్విక్షన్ కనుక నీకు ఉంటే, ఆ డీపెస్ట్ ఫెయిత్ కనుక నీకు ఉంటే, అంటే నువ్వు ఎంత దురాచారుడైనప్పటికీ నువ్వు తరించి తీరుతా ఉన్నాడు. ఆవుకి ఆ దూడ పుట్టగానే ఆవు ఏం చేస్తుందంటే అది నాకేస్తుంది, మనం వెళ్ళి నీళ్లు పెట్టి కడక్క ముందే అది ఏది నాకేస్తుంది, ఏంటది మాయ, ఆ మాయని శుభ్రంగా ఆవే నాకేస్తుంది. అది మనకి మనకేమో మాయ ఎలా అనిపిస్తుంది, అది మనకి నీళ్లు పెట్టి కడగడానికి ఇలా చేయాలి, చేతులు ముట్టుకోవడానికి మనకి విలపరంగా ఉంటుంది, కానీ ఆవు ఏం చేస్తుంది, అది బిడ్డ కదా, అది నాలుగుతోటి నాకేస్తుంది, నాలుగుతోటి మనకు వెలపరంగా ఉంటుంది, అది నాలుగుతోటి నా. అలాగే ఈశ్వరుడు పట్ల ఫరం ఫెయిత్ ఉంటే నువ్వు మోక్షస్థితి పొందటానికి, మోక్షానుభవం పొందటానికి, ఆ కడసారి స్థితి, చివరి స్థితి, పరమస్థితి పొందటానికి, ఆ చిటారు కొమ్మకి వెళ్ళటానికి నీకు ఏ అలవాట్లు అయితే, ఏ సంస్కారాలు అయితే, ఏ వాసనలు అయితే నీకు అడ్డుగా ఉన్నాయో ఆయనే స్వయంగా వచ్చి నాకేసి విడిచిపెడతాడని, అది శరణాగతి లక్ష్యం. నోరు మూసు కూర్చోవడం వల్ల మౌనం రాదు, మనోనాశనం వల్ల మౌనం వస్తుంది. ఎలా వస్తుంది మౌనం? మనోనాశనం వల్ల మౌనం వస్తుంది. ఆ మనోనాశనం ఎక్కడైతే జరిగిందో అక్కడి నుంచి వచ్చిన మౌనం అయ్యా వండర్స్ చేస్తుంది, వండర్స్ జరుగుతాయి నీకు. ఆ మనోనాశనంలోంచి వచ్చే మౌన ప్రవాహం చూసావు, ఆ వేగం చూసావు, కొన్ని వండర్స్ జరుగుతాయి. అంటే సొసైటీ, ఆ సొసైటీ గమ్యాన్నే మార్చేస్తాడు వాడు. ఇప్పుడు చూడండి, మానవ జాతి ఒక శంకరాచార్యులు వచ్చాడు అనుకోండి, వాడు ఒక్కడే అడిగానే తెలుగుదేశం కాంగ్రెస్ లాగా కమ్యూనిస్ట్ పార్టీ లాగా అడిగానే పార్టీ ఉందా ముఖం, శంకరాచార్య వారికి ఏమైనా పార్టీ ఉందా, లేదా వెనకాల జెండా వేసి తిరిగి జనం ఉన్నారా, లేదా ఆర్గనైజేషన్ ఉందా, డబ్బు ఉందా, ఏముంది, ఏమి ఒకే మనిషి సమాజం యొక్క గతిని మార్చి అవతల పడేశాడు. ఒక్క మనిషి దేశం యొక్క గతిని, సమాజం యొక్క గతిని మార్చాక ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి? ఆ మౌన ప్రవాహంలోంచి వచ్చింది. ఆడ వెనకాల ఏమైనా జెండాలు పట్టు తిరిగి వాళ్ళు ఉన్నారా? ఒకటి మీరు జ్ఞాపకం ఉంచుకొని ఇది మర్చిపోకండి, ఎప్పుడు కూడా జ్ఞానం అనేది శక్తి లేకుండా ఉండదు. ఎక్కడైతే జ్ఞానం ఉందో అక్కడ శక్తి ఉంటుంది, ఎక్కడైతే జ్ఞానం ఉందో అక్కడ శాంతి ఉంటుంది, ఎక్కడైతే జ్ఞానం ఉందో అక్కడ చైతన్య స్థాయి ఉంటుంది. మన మనసు అణిగిపోయింది అనుకోండి, అనుకోండి ఉదాహరణకి, ఇంకా అనగలేదు అనుకోండి, అణిగిపోయిందని అనుకుందాం. లెక్క కానసలు తెలియనప్పుడు ఎక్స్ అనుకోని అంటాం కదా మన అలాగా, ఎక్స్ వయో జెడ్ అనుకుంటా ఉంటాం కదా, అనుకుందాం కొన్ని మాట్లాడుసుకు అనుకుందాం. అలా అణిగినప్పుడు ఈ పరిసరాలతో మీకు అర్థం, ఈ వాతావరణంతో, ఈ సృష్టితో ఎంతో మనకు సన్నిహితమైన సమాధానం. ఆ సన్నిహిత సంబంధం ఎంత ఆప్యాయంగా ఉంటుందంటే వేరుభావన వేరుతో సహా నశిస్తుంది. డ్రామా అనుకోకుండా మీరు ఎప్పుడైతే మీకు ఆ మనోనాశనం అయిందో, ఆ మౌనస్థితి కలిగిందో, యావత్ సృష్టిని ఇలా కౌగులించుకోవాలనిపిస్తుంది. గౌతమ బుద్ధుడు వర్షానికి తడిచాడు, ఎండకు ఎండాడు, రైలు లేని రోజుల్లో, కారులు లేని రోజుల్లో, విమానాల రోజుల్లో నడిచి తిరిగాడు. దేనికోసం తిరిగాడు? ఓట్ల కోసం తిరిగాడా? నోట్ల కోసం తిరిగాడా? ఎందుకు? సృష్టి మీద ఉన్న అపారమైన ప్రేమ. మీరు భగవంతుని ప్రేమిస్తున్నారనుకోండి, ఆ ప్రేమించేటప్పుడు మీకు భగవంతుని మీద భక్తి ఉందనుకోండి, ఆ భక్తికి ఏదో కారణం కనిపిస్తుందనుకోండి, అది నిజమైన భక్తి కాదు. అది భక్తే కానీ నిజమైన భక్తి మటుకు కాదు. కారణం కనిపిస్తా అంటే భగవంతుడు ఏం చేస్తా అంటే కారణాన్ని పులుపులు చేస్తాం, కానీ మిమ్మల్ని తనలో ఐక్యం చేసుకోడు. అంటే అకారణ భక్తి వల్ల జ్ఞానం కలుగుతుంది. కారణభక్తి కూడా భక్తే. అంటే భగవంతుడి మీద మనకు ప్రేమ ఉండాలి. ఎందుకు భగవంతుడి మీద మనకు ప్రేమ కలుగుతుందని మనం ప్రశ్నించుకుంటే దానికి కారణం కనపడటం లేదు. ప్రేమ ప్రేమ కోసం. అటువంటి లవ్ కనుక మనకి, అటువంటి డివోషన్ కనుక మనం కుదిరితే, ఆ డివోషన్కి మనకి ప్రతిఫలం, రివార్డు మనకి జ్ఞానాన్ని సెల్ఫ్ నాలెడ్జ్ తోటి మనం అలంకరిస్తాడు. ఆ సెల్ఫ్ నాలెడ్జ్, గాడ్ నాలెడ్జ్ తోటి, గాడ్ రియలైజేషన్ తోటి మనం డెకరేట్ చేస్తాడు. ఇప్పుడు ఎక్కడో దాకేందుకు ఎవరో మాట వదిలేయండి, మనల్ని మనం ప్రశ్నేసుకుందాం. మనకు గుళ్ళో ఉన్న దేవుడి మీద నమ్మకం మన హృదయంలో ఉన్న దేవుడి మీద లేదు. అక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ దేవుడు ఉన్నాడు, కానీ మనకి గుళ్ళో ఉన్న దేవుడి మీద నమ్మకం మన హృదయంలో ఉన్న దేవుడి మీద లేదు. కారణం ఏంటి చెప్పండి? మీకు దేహబుద్ధి కారణం. ఆ బాడీ బౌండే ఎలా చేయిస్తుంది మన చేత? అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మాటలు చెప్పరు, మాటలు చెప్పరు, మౌనంగా ఉంటారు, ఊరకం ఉంటారు. ఎలా ఉంటారు? మౌనంగా ఉంటారు, ఊరకం ఉంటారు. నీ హృదయంలో ఉన్న బ్రహ్మము నీకు తెలియకుండానే నీకు వ్యక్తం చేస్తారు వాళ్ళు మహర్షులు. వారు కబుర్లు కాకరకాయలతో సరిపెట్టరు, కబుర్లతోటి కాకరకాయలతోటి సరిపెట్టరు. నేను ఎక్కడికి తీసుకెళ్లాలో వాళ్ళకి తెలుసు. నేను ఎక్కడికి తీసుకెళ్లాలో వాళ్ళకి, నీ స్తోత్రాలు కూడా వారికి అక్కర్లేదు. నీ స్తోత్రాలు కూడా వారికి అక్కర్లేదు. వారు ఏం చేస్తారు? మౌనంగానే ఉంటారు, ఊరకం ఉంటారు. ఎలా ఉంటారు? ఊరకం ఉంటారు. ఊరకం ఉండి మౌనంగా ఉండి పని చేయకుండా మొద్దుగా ఉండరు, పని చేస్తారు. ఎలా చేస్తారు? నీ హృదయంలో ఉన్న బ్రహ్మమును నీకు వ్యక్తపరుస్తారు. వ్యక్తపరచడమే కాదు, అదే నువ్వు అన్న సంగతి నీకు తెలియపరుస్తారు వారి మహర్షి. వారు వర్క్ చేయరు. వర్క్ చేయటం లేదు అనుకో, భగవంతుడు ఏం వర్క్ చేయడం అనుకోకండి. మీరు వారు చేసే వర్క్ మనం చేసే వర్క్ లాగా ఉండదు. మనం చేసే వర్క్ అంతా సెల్ఫ్ సెంటర్డ్. మనం అర్థమవుతుందే, మనం చేసే వర్క్ అంతా ఈగో సెంటర్డ్, సెల్ఫ్ సెంటర్డ్, బాడీ సెంటర్డ్. దేవుడు చేసే పని ఇలా ఉండదు. వారు పని చేస్తారు, పని చేస్తూ మౌనంగానే చేస్తూ ఉంటారు, మౌనంగానే చేస్తూ ఉంటారు. వారు చేస్తున్నారన్న సంగతి నీకు తెలియాలని వారు అనుకోరు. వారు చేస్తున్నారన్న సంగతి నీకు తెలియాలని వారు అనుకోరు. ఎందుచేత? వారికంటే నువ్వు వేరని వారు అనుకోరు. ఆ మౌనంలోంచి శక్తి ప్రవహిస్తుంది. ఆ మౌనంలోంచి ఆ శక్తి ప్రవహించి నీ హృదయంలో ఉన్న సత్యాన్ని నీకు ప్రకటింపజేస్తుంది. ఆ మౌనంలోంచి శక్తి ప్రవహిస్తుంది. ఆ మౌనంలోంచి శక్తి ప్రవహించి నీ హృదయంలో ఉన్న సత్యాన్ని నీకు ప్రకటింపజేస్తుంది. అది అంటే నీకు ఎరుకులోకి తీసుకొస్తుంది. దాని ఎరుకులోకి ఆ ఎరుకులోకి తీసుకొచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే అస్పష్టంగా ఉండదు. ఎలా ఉండదు? అస్పష్టం. ఇప్పుడు మసక్కళ్ళు ఉంటాయి చూడండి, సరిగ్గా కనపడటం లేదని ఇలా ఉండదు. అది ఎలా ఉంటుంది? అస్పష్టంగా ఉండదు. అంటే ఈ దేహము నేను అనే భావం నీకు ఎంత స్పష్టంగా ఉందో, అప్పుడు ఈ దేహము నీకు నేనుగా ఎంత స్పష్టంగా వ్యక్తం అవుతుందో, నీ హృదయంలో ఉన్న సత్యం నువ్వు అన్న సంగతి అంత స్పష్టంగా నీకు వ్యక్తం చేస్తారు వారే మహర్షులు. అది అస్పష్టంగా ఉండదు అయ్యా. అది ఎలా ఉండదు? అస్పష్టంగా ఉండదు. ఎంత స్పష్టంగా ఉంటుందంటే ఈ దేహము నేననే భావన నీకు స్పష్టంగా ఉందా? అస్పష్టంగా ఉందే. స్పష్టంగానే ఉంది, అందులో సందేహం ఉందే. ఏమండి, ఈ దేహం మీద అవునా కదని అడుగుతాను, ఏమని ఇంటికెళ్ళి ఆలోచించి వస్తానని అంటారు మీరు? ఈ ఇంటికెళ్ళి తెలుసుకుని వస్తానని, ఈ దేహం నాదే అవునో కాదు ఇంటికెళ్ళి తెలుసుకుని వస్తానని చెప్తారు. ఇప్పుడు వెంటనే ఈ దేహం నాదని చెప్పేస్తారా? అదేం చెప్పేస్తారు కదా. అదే అది ఎంత స్పష్టంగా మీరు చెబుతున్నారో, మీ దేహము నేను అనే తలంపు, నేను అనే భావన, ఆ నేను అనే ఐడియా ఎంత స్పష్టంగా, ఎంత గాఢంగా నీకుందో. ఈ మనుషులు ఏం చేస్తారంటే, నీ హృదయంలో నా చావు లేని వస్తువు, ఆ చావు లేని స్థితిని, ఆ అండయింగ్ స్పిరిట్ని, ఆ ట్రూ అయిని, ఆ రియల్ అయిని, అది నేను, ఈ దేహము నేను అనేది ఎలా అనుకో, అది నేను అనే, అది నేను అనే విషయం మీకు అంత స్పష్టంగా ప్రకటింపజేస్తారు. మీరు గుర్తించే శక్తిని మీకు ప్రసాదించి అది మీకు వ్యక్తం చేస్తారు భయ్య వాడు మహర్షి. గురువు అంటే ఏంటంటే, దేహం ఉన్నా వాడు గురువే, దేహం లేకపోయినా ఆత్మే గురువు. దేహం ఉన్నా వాడు గురువే, దేహం లేకపోయినా గురువే. ఇదే రమణ మహర్షి గారిని అడిగారు.
మీరు చనిపోతే మమ్మల్ని ఎవరు ప్రేమిస్తారని లాస్ట్ డే నీకు అడిగారు ప్రశ్న. మనం అడగలేదు, దొరలు అడిగారు. నేను ఎక్కడో ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చాం, మీరు చనిపోయారనుకోండి, మీరు చనిపోతే మమ్మల్ని ఎవరు ప్రేమిస్తారు అని అడిగారు. అప్పుడు భగవాన్ ఏమన్నారంటే, ఇప్పుడు దేహం ఉంది కదా, ఇప్పుడు ఇంక దేహం చనిపోలేదు కదా, ఈ దేహం ఉంది కదా, ఈ దేహం ఉన్నప్పుడు ఈ దేహమా మిమ్మల్ని ప్రేమించేది? ఎన్ని అందాలో చూడండి. అక్కడ ఈ దేహం ఇంకా చనిపోలేదు, దేహం ఉంది, దేహమా మిమ్మల్ని ప్రేమించేది? ఈ దేహం మిమ్మల్ని ప్రేమిస్తుందా? దేనికైతే చావు లేదో, బాగా అర్థం చేసుకోండి, దేహం చనిపోతుంది. ఏదైతే మిమ్మల్ని ప్రేమిస్తుందో, ఏదైతే ఎంతకాలం మిమ్మల్ని లాలిస్తుందో పాలిస్తుందో, దేహం ఉన్నప్పుడు కూడా దేహం కాదు మిమ్మల్ని ప్రేమిస్తాంట. ఏదైతే మిమ్మల్ని ప్రేమిస్తుందో, ఏదైతే మిమ్మల్ని లాలిస్తుందో, దానికి చావు లేదు, దానికి చావు లేదు. అది ఎప్పుడు మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటుంది పోయా. దేనికి దానికి విసుమంతయు అని మాత్రం చింతాకంత కూడా సంబంధం లేదు. దేహం కూడా మీకెందుకు, దేహం ఉన్నప్పుడు కూడా దేహం మిమ్మల్ని ప్రేమించడం లేదు. ఏదైతే మిమ్మల్ని ప్రేమిస్తుందో దానికి చావు లేదు. మీకు ఆత్మజ్ఞానం కలిగింది అనుకున్న దానికి దేహం ఉండొచ్చు, దేహం ఉండకపోవచ్చు, కానీ నీ అస్తిత్వానికి భంగం లేదు, నీ ప్రేమకు భంగం లేదు. మీరు ఉండడం మన అందరికీ భయం ఏంటండి, చావు అంటే భయం ఎంచుకంటే మళ్ళీ ఉండమేమో, మళ్ళీ విశాఖపట్నంలో సినిమాలన్నీ ఎవరు చూస్తారో, ఈ టీవీలన్నీ ఎవరు చూస్తారో. ఇప్పుడు టీవీ అంటే ఏమి లేదు, ఇంటికి వచ్చింది అనమాట సినిమా. ఇప్పుడు టీవీ అంటే ఏమి లేదు, ఇవరకు మనం సినిమాలకు వెళ్ళేవాళ్ళు సినిమా చూడటానికి, అప్పుడు హాల్కి వెళ్ళకుండా మనం ఇళ్ళకి వచ్చేసిన సినిమాలు. దానికి టీవీ అని పేరు పెట్టారు. బుల్లి తెర అంటారేమో దాన్ని, బుల్లి అది పెద్ద తెర, ఇది బుల్లి తెర. దేహం పోయినప్పుడు మనకు అందరికి భయం వేసిపోతుంది. మీకు అర్థమవుతుంది, ఎందుకు చచ్చిపోతామేమో భయం వేస్తుంది, చచ్చిపోతామో ఎందుకు భయం వేస్తుంది, మనం ఇంకా ఉండమేమో ఎందుకు భయం వేస్తుంది, మనకి ఉండమేమో, ఉంటామని తెలిస్తే దేహానికి చావు వచ్చినా భయం ఉండదు. ఈ దేహం చనిపోయినంత మాత్రం చేత నీ ఉనికికి, నీ అస్తిత్వానికి, నీ ఎగ్జిస్టెన్స్కి, నీ బ్లిస్కి, నీ పీస్కి, నీ పెర్ఫెక్షన్కి కొరత లేదు, వెలితి లేదు, రోత లేదు. దానికి దేహం చనిపోయిన తర్వాత ఉండదు, ఇప్పుడు ఉందా లేదా, ఉంది ఇప్పుడు కూడా లేదన్నారు. అదేంటన్నారు, అదేంటంటే మీకు తలంపు వచ్చినప్పుడు దేహం గుర్తొస్తుంది, కానీ తలంపు లేనప్పుడు నీ దేహం తెలుసాం. గాఢ నిద్రలో ఎవరికైనా నాకు దేహం ఉందని అనుకుంటున్నారా? గాఢ నిద్రలో ఎవరైనా నాకు దేహం ఉందని అనుకుంటున్నారా? అనుకోవటం లేదు. ఏం చేయాలి, నీకు తలంపు లేవు. తలంపు వచ్చిన తర్వాత నీకు దేహం గుర్తొస్తుంది, తలంపు లేనప్పుడు నీకు దేహం కూడా లేదు. నీ తలంపు ఎంత నిజమో నీ దేహం కూడా అంతే నిజం. నీ తలంపు ఎంత నిజమో నీ దేహానికి చావు కూడా అంతే నిజం. ఉన్నది ఒకటే, పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ కూడా మైండ్ యొక్క క్రియేషన్. కాలం కూడా మైండ్ యొక్క క్రియేషన్, పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఇవన్నీ కూడా మైండ్ యొక్క క్రియేషన్. అంటే భగవాన్ అంటున్నారు, మాట్లాడాలనుకోండి నోరు ఉండాలి, మౌనంగా చెప్పడానికి నోరు కూడా అక్కర్లేదు. మాట్లాడేదని చెప్పాలంటే, ఉపన్యాసాలు చెప్పాలంటే నోరు కావాలి, కానీ ఉపన్యాసాలు అవసరం లేనప్పుడు, అలా మాట్లాడే చెప్పవలసిన నెసిటీ మనకు లేనప్పుడు ఈ నోరు తోడు కూడా, ఈ అండం తోడు కూడా పని లేదు. మనకి ముందు తలంపు వస్తుంది, తలంపు వచ్చిన తర్వాత మాట్లాడతాం, తలంపు వచ్చిన తర్వాత పని చేస్తాం. అంటే మనం మాట్లాడే మాటలు, మనం చేతితోడు చేసే పనులు, మన డే టు డే లైఫ్లో మన జీవిత వ్యవహారం అంతా దేని మీద ఆధారపడింది? తలంపుల మీద ఆధారపడింది. అంచేత తలంపుల్ని మీరు జాగ్రత్తగా నియమించుకోండి. భగవంతుడు గీతలో చెప్పాడు, నువ్వు మంచి పనులు చెయ్యి, చెడ్డ పనులు చేయకూడదని. మంచి పనులు చెయ్యి, చెడ్డ పనులు చేయొద్దని. ఏంటంటే నువ్వు చేసే మంచి పని నువ్వు పూర్తిని రిలైజ్ చేయడానికి సహకరిస్తుంది, నువ్వు చేసే చెడ్డ పని పూర్తిని రిలైజ్ చేయకుండా నీకు అడ్డు వస్తుంది. అందుకు నువ్వు మంచిగా ఉంటుంది. నువ్వు డెస్టినేషన్ గుర్తుపెట్టుకోండి. మీరు మనం మాట్లాడుతున్నాం అనుకోండి, మనం ఏదో మాట్లాడతాం, అవసరం ఉన్నప్పుడు మాట్లాడాలి, అవసరం లేనప్పుడు మాట్లాడకూడదు. అవసరం లేకుండా మీరు మాట్లాడుతున్నారనుకోండి, అంటే దేహబుద్ధి పెరుగుతూ ఉంటుంది. సాత్వికాహారం తినాలి, అది మితంగా తినాలి. నువ్వు తినేది సాత్వికాహారం తినాలి. సాత్వికాహారం అని అతిగా తినకూడదు, అది మితంగా తినాలి. సాత్వికాహారం తినాలి, అది ఎలా తినాలి? మితంగా తినాలి. అంటే నీ ఆలోచన శక్తిని తగ్గించే ఫుడ్ నువ్వు తీసుకోకూడదు. అంటే నీ సత్వగుణాన్ని పెంచడానికి ఆ ఫుడ్ సహకరించాలి. అంటే వేదంలో కూడా చెప్పారు, మైండ్ ఈజ్ మేడ్ అప్ ఫుడ్ అని. మాటలో ఈగోలెస్గా ఉండాలి, నీ ఆలోచన కూడా ఎలా ఉండాలి? ఈగోలెస్గా ఉండాలి, అంటే ఇంపర్సనల్గా ఉండాలి. అంటే ఉదాహరణ చెప్తాను మీకు, ఏమండి ఏమండి స్వామి, మీరు అరుణాచలం మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారని భగవాన్ అడిగారు. మిమ్మల్ని అందరినీ ఎవరు తీసుకొచ్చాడు, నన్ను ఆడ తీసుకొచ్చాడు అన్నారు. ఇలా ఎవరు చెప్తారో చెప్పండి. అని పెద్ద ఆలోచన చెప్పలేదు అన్నమాట. అదేదో పెద్ద ఘనంగా చెప్పలేదు. మిమ్మల్ని అరుణాచలం మిమ్మల్ని ఎవడో తీసుకొచ్చారు, మీరు అరుణాచలం కాదు, మీరు అరుణాచలం వచ్చారు, ఎవడో తీసుకొచ్చిన పెద్ద మనిషి ఎవడని అడిగారు వాళ్ళు. అయితే భగవాన్ ఏమని వెంటనే ఇమ్మీడియట్ రిప్లై, షార్ట్ రిప్లై, స్వీట్ రిప్లై, దాని ఆటోమేటిక్ డివైన్ యాక్షన్ అంటారు. అది ఆటోమేటిక్గా రిప్లైస్ వచ్చేస్తాయి. మనం షట్టర్ ఎత్తగానే నీళ్ళు ఎలా వచ్చేస్తాయి, కాళ్ళు నీళ్ళు బోధులోకి, అలా రిప్లైస్ అప్పటికప్పుడు వచ్చేస్తాయి. ఎవరైతే నన్ను అనుగ్రహించాడో వాడు మిమ్మల్ని కూడా అనుగ్రహిస్తాడు. మిమ్మల్ని అనుగ్రహించేవాడు వేరు, నన్ను అనుగ్రహించేవాడు వేరు కాదు. బాగా అర్థం చేసుకో. అందులో వ్యక్తి భావన ఎక్కడుంది? ఎవరైనా అనుకోరు మీ అనుగ్రహం మాకు కావాలని, వాడు అనుగ్రహం నీకుంటే నా అనుగ్రహం వెనకాలే ఉంటుందన్నారు భగవాన్. ఎవరైనా మీ అనుగ్రహం మాకు కావాలన్నారు, వాడు అనుగ్రహం ఉంటే ఎవడు అనుగ్రహం, ఆ ఈశ్వరుడు అనుగ్రహం నీకుంటే నా అనుగ్రహం వాడు కూడా ఉంటుందన్నారు. అందులో వ్యక్తి భావన ఎక్కడుంది? నేనేది మిమ్మల్ని ఉద్ధరిస్తున్నాను, ఈ భావం ఎక్కడుంది? ఎక్కడా లేదు. వాడు అనుగ్రహం ఉంటే నా అనుగ్రహం ఉన్నట్టే నీకు, ఈశ్వరానుగ్రహం నీకుంటే నా అనుగ్రహం కూడా. అంటే ఈశ్వరుడు అంటే ఈశ్వరుడికి వేరుగా ఉండడు జ్ఞాని. అందుకే కృష్ణుడు గీతలో చెప్పాడు, దీ షేజ్ ఇస్ మై సెల్ఫ్ అని. జ్ఞాని నేను ఒకటే, వాడికి నాకు భేదం లేదు. మీరు జ్ఞానికి పెట్టే నమస్కారం కూడా నారాయణుడికే అందు. ఏం చేయాలి? భేద బుద్ధి లేదు, భిన్నభావం లేదు, సెన్స్ ఆఫ్ సెపరేషన్ లేదు. అంటే సాధన అంటే ఏం లేదు. సాధ్యమందుకు ఆ ఇండివిజువల్ అయిని, ఆ ఫాల్స్ అయిని, ఆ బాడీ బాండ్ అయిని, ఆర్టిఫిషియల్ అయిని, ఆ మదర్ థాట్ని మీకు ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు ఇది బెస్ట్ ఆఫ్ యువర్ ఎబిలిటీ. ఎంతవరకు మీకు అవకాశం ఉంటే దాన్ని డే డే ఆఫ్టర్ డే, డే బై డే దాన్ని రెడ్యూస్ చేసుకుంటే రావాలి. అదే సాధన. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి, సాధన అంటే ఏం లేదు. ఈ బాడీ బాండ్ అయిని జాగ్రత్తగా ఆ రోజుకు తగ్గించుకుంటూ మీరు రావాలి. ఇది బాగా అర్థం చేసుకోండి. మీరు పోతారే మనకు అందరు పడకండి. ఎక్కడికి పోతారు? మీరు ఎక్కడికి పోతారు? ఎక్కడికి పోరు. ఈ బాడీ బౌండ్ ఎక్కడైతే అస్తమించిందో వారు ఉదయిస్తారు. ఎవరు? ఆ ట్రూత్. ఈ బాడీ బౌండ్ అస్తమించిన చోటే, వీరు నశించిన చోటే వారు ఉన్నారు. వీరు నశించడం, వారు ఉదయించడం వెంటనే ఆ క్షణంలో జరిగిపోతాయి, స్ప్లిట్ సెకండ్లో జరిగిపోతాయి. నీకు సూర్యుడు ఉదయించిన తర్వాత 4 గంటలకు వెలుగు రాదు. సూర్యుడు ఉదయించడం, వెలుగు రావటం ఒకేసారి జరిగిపోతాయి. అలాగే వీరు నశించడం చోట వారు ఉదయిస్తారు. ఉదయించిన వెంటనే మీకు జ్ఞానం చోటు అలంకరించబడతారు. వీరు ఎక్కడైతే అస్తమించారో అక్కడ ఉదయిస్తారు. ఈ మధ్యలో గ్యాప్ ఉంటుంది, మరి మా మాట ఏంటని మీరు అడగకండి. మిమ్మల్ని గాల్లో విడిచిపెట్టారు. వీరు అస్తమించిన మరుక్షణంలో వారు ఉదయిస్తారు. అంటే దేహబుద్ధి నశించిన మరుక్షణంలో మీకు ఆత్మబుద్ధి కలుగుతుంది. అది ఇక్కడ అది చెప్పడం కోసం ఈ పొందికి. ఇది దేహబుద్ధి నశించిన తర్వాత ఇంకో 10 జన్మల తర్వాత మీకు ఆత్మబుద్ధి కలగటం కాదు. దేహబుద్ధి నశించిన మరుక్షణంలో, స్ప్లిట్ సెకండ్లో మీకు ఆత్మబుద్ధి కలుగుతుంది. ఆ దేహబుద్ధిని, ఆ బాడీ బౌండ్ అయిన భరణ చేయటమే ఈ సాధన యొక్క లక్ష్యం. అంటే భగవాన్ టీచింగ్లో గొప్పతనం ఏంటంటే, మీకు మామూలు విషయాలు చెప్తూ ఉంటారు, మధ్య మధ్యలో డెస్టినేషన్ చూపిస్తూ ఉంటారు. మామూలుగా మాట్లాడుతూ ఉంటారు మీతో, మళ్ళీ డెస్టినేషన్ని, మీరు పొందవలసిన స్థితిని మీరు చూపిస్తూ ఉంటారు. అంటే అది మళ్ళీ దానికి సంబంధించినటువంటి మరుపు మీకు రాకూడదు. మామూలుగా మాట్లాడుతూ ఉంటారు, కానీ మీరు పొందవలసిన వస్తువును కూడా మీకు చూపిస్తూ ఉంటారు. ఇక్కడ ఆగిపోవద్దని. ఇప్పుడు మనం పిఎస్ఎం రాజుగారి ఇంటికి వెళ్తున్నాం, సరిగ్గా ఈ మేడ దిగేరు, మన గోల్ ఏంటి, డెస్టినేషన్ ఏంటి, పిఎస్ఎం రాజుగారి ఇల్లు. సరిగ్గా ఈ మెట్టు దిగేవాడు, స్టెప్స్ దిగేవాడికి ఎవడో మిఠాయి పెడతాడు అనుకున్నా, మిఠాయి వేసి కూర్చోకండి, అక్కడే కూర్చుని పిఎస్ఎం రాజుగారి ఇంటికి వెళ్ళగడతారండి. ఆ మిఠాయి పుచ్చుకుంటే పుచ్చుకోండి, మీకు కావాల్సి తినాలంటే పుచ్చుకోండి, మిఠాయి ఇచ్చాడని అక్కడే కూర్చోకండి. ఆ డెస్టినేషన్ మర్చిపోవద్దని, అది డెస్టినేషన్ మర్చిపోవద్దని. అది ఆ ఈశ్వరుడు అక్కడ అరుణాచలంలో గిరిరూపం ధరించినప్పుడు నువ్వు ఊరికి ఎలా ఉండటం కాదు, మమ్మల్ని అనుగ్రహించాలి, గిరిరూపం ధరించే బాగానే ఉంది, మమ్మల్ని అనుగ్రహిస్తూ ఉండాలంటే అది సరే, అది మామూలే అనుగ్రహిస్తామని చెప్తారు. ఇప్పుడు ఈశ్వరుడు గిరిరూపం ధరించాడు. అక్కడ గిరిరూపం ధరించినప్పుడు నువ్వు గిరిరూపంలో ఉంటే సరిపోదు, గిరిరూపంలో ఉండి మమ్మల్ని అనుగ్రహిస్తూ ఉండాలి అన్నాడు బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు. ఈ స్కాంద పురాణంలో ఉంది. నువ్వు గిరిరూపం ధరించే బాగానే ఉంది, నువ్వు మొద్దులా ఉంటే కుదరదు, మమ్మల్ని అనుగ్రహిస్తూ ఉండాలి అని బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు ప్రార్థిస్తే అది సరే అలాగే అన్నాడు. బీట్సో అలాగే అన్నాడు. అంటే అది ఇరికే మనకి అది ముద్ద అనుకోకండి, అది అనుగ్రహ స్వరూపం. అదేంటది? అనుగ్రహ స్వరూపం, గురురూపం. ఇప్పుడు మనం కర్మ చేసాం, ఫలితం రెడీగా ఉంది లడ్డు రూపంలో. జ్ఞానం రావడం కష్టం, మోక్షం రావడం కష్టం, కానీ ఈ భూమి మీద ఏ పని చేసినా ఫలితం గంటల మీద వచ్చేస్తుంది మనకి. కర్మఫలం తేలిగ్గా వస్తుంది, కానీ జ్ఞానం రావడం కష్టం, కానీ కర్మఫలం ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల కుట్ర అంతయు కోసి. గురువు చేసే పని కుట్ర అంతయు కోసి ఆయన అరుణాచలుడు గురువు. అరు భగవానికి ఎవరు గురువు? అరుణాచలు. హ్యూమన్ ఫార్మ్లో లేకపోయినా అరుణాచలుడు ఆయన గురువు. కుట్ర అంతయు కోసి అంటే గురువు చేసే పని చెప్తున్నాడు, గురువు చేసే పని ఈయనే చెప్తున్నాడు. కుట్ర అంతయు కోసి గుణముగా పాలించు, కుట్ర అంతయు కోసి గుణముగా పాలించు గురు రూపమై వెలుగు అరుణాచల. అర్జునుడికి గురువు కృష్ణుడే, దేవుడు కృష్ణుడే. రమణ మహర్షి గారికి గురువు అరుణాచలేశ్వరుడే, దేవుడు కూడా అరుణాచలేశ్వరుడు. వాడిద్దరి వైభవం అటువంటిది. అరుణాచలమునుచు స్మరించు వారల అహము నిర్మూలింతు అరుణాచల. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. మీకు అందరికీ నా ఫస్ట్ ప్రేయరు లాస్ట్ ప్రేయర్ ఏంటంటే సబ్జెక్ట్ను బాగా అర్థం చేసుకోండి, అవగాహన చేసుకోండి. అవగాహన సబ్జెక్టు పట్ల ఆలోచన ముఖ్యం, అవగాహన ముఖ్యం, అర్థం చేసుకోవటం ముఖ్యం. ఇది కుప్ప నొప్పిలాగా ఉండకుండా మీరు సబ్జెక్ట్ అవగాహన చేసుకోండి, అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకుని కొద్ది అది అనుభవంలోకి వస్తుంది. మీకు అవగాహన అవుతుంటే అర్థమవుతుంది, అర్థమవుతుంటే ఆచరించాలని బుద్ధి పుడుతుంది, ఆచరించాలని బుద్ధి పుట్టినప్పుడు అనుభవంలోకి వస్తుంది. అవగ సబ్జెక్టు ఆలోచన ముఖ్యం. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. ఈశాన్య మఠం ఉంది అరుణాచలంలో, ఈశాన్య మఠం. ఈశాన్య లింగం దగ్గర ఒక యోగి పూర్వం తపస్సు చేశాడు. అక్కడ ఆయన ఒక మాట చెప్పాడు, నాకు బాగా మాట బాగా నచ్చింది. అంటే ఆయన శరీరం విడిచిపెట్టి 150 సంవత్సరాలు అయింది. అక్కడ ఈశాన్య మఠం అని కూడా ఉంది. మీరు గిరిపరిశ్రమం చేస్తా అంటే ఈశాన్య మఠం అని వస్తుంది. ఆయన మాట చెప్పాడు, పూర్వజన్మలో ఎవరైతే జ్ఞాన మార్గంలో సాధన చేశారో వారిని మాత్రమే అరుణాచలేశ్వరుడు ఆకర్షిస్తాడు. మీరు తిట్టుకుంటే ఆయన తిట్టుకుని నాకు సంబంధం లేదు, నేను టపా పని చేస్తున్నాను. మీకు ఏదైనా చెడ్డ ఉత్తరం వస్తుంది వచ్చిందనుకోండి, ఆ పోస్ట్ మ్యాన్ తిట్టకండి, మిమ్మల్ని ఉత్తరం రాసిన తిట్టుకొని తిట్టుకుంటాను. పోస్ట్ మ్యాన్ ఏం చేస్తాడు, రాసిన తెచ్చిస్తాడు మీకు. ఇది ఈశాన్య జ్ఞానదేశికర్ అన్నమాట, నాకు ఆశ్చర్యంగా అన్నమాట. ఎవరైతే పూర్వజన్మలో జ్ఞాన మార్గంలో ఎవరైతే సాధన చేశారో వారిని మాత్రమే అరుణగిరి ఆకర్షిస్తుంది. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. 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 భగవాన్ అంటాడు, భోగాలు మనసుని ఆకర్షిస్తాయి, ఆ భోగాల నుంచి బయటపడటానికి నీ మోహంలో పడ్డాను. ఇప్పుడు నీ మోహం పోతేనే కానీ నాకు నిజమైన జ్ఞానం కలగదు. నీ మోహంలోంచి పోవాలి, నీ మోహంలోంచి నేను తప్పుకోవాలంటే నీ అనుగ్రహం లేకుండా నేను తప్పుకోలేను. అప్పుడు చేస్తావు నీ చెయ్యి. ఇప్పుడు నేను ఇప్పుడు మోహంలోనే ఉన్నాను. ఎవరి మోహం? నీ మోహంలోనే ఎందుకు పడ్డాను చెప్పమంటావో, ఈ భోగాల మోహంలోని తప్పుకోవడం కోసం నీ మోహంలో పడ్డాను. ఇప్పుడు నీ మోహంలో ఉన్నాను, మరి నీ మోహంలోంచి బయటకు వస్తేనే కానీ నాకు జ్ఞానం రాదు. నీ మోహంలోంచి నేను బయటకు రావాలంటే నీ అనుగ్రహం లేకుండా నేను బయటకు రాలేను. మరి ఉపాయం ఏదో నువ్వే చూపించు అంటున్నాడు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. మనసు బయటికి వెళ్తే భోగం, లోపలికి వెళ్తే జ్ఞానం. మోహము తృప్తిని మోహము నరిచి, మోహము తృప్తిని మోహము నరిచి, నా మోహము తీరద అరుణాచల. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. తిండిని తిండిని నిన్ను చేరుతుని తిన నానేను శాంతమైపోవును, అరుణాచల. ఈ దేహముతోడు తాదాత్యం పొందే నేను పూర్తిగా శేషం లేకుండా తినేసే వరకు నాకు విశ్రాంతి లేదు, గతి లేదు, మోక్షం లేదు. అరుణాచలేశ్వరుడు, నాకు ఇంకో గతే లేదు. దీన్ని శుభ్రంగా శేషం లేకుండా నువ్వు భుజించే వరకు తిండిని ఆ ఎక్స్ప్రెషన్ ఒక క్లారిటీ చూడండి. ఈ పాటల పద్యాలు మీకెందుకు అయ్యాన్నాడు ఒక భక్తుడు భగవాన్. ఇట్ మైట్ హ్యావ్ బీన్ ఫర్ అదర్స్ అన్నాడు, అది ఇతరుల కోసం. తిండిని 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 నిన్ను చేరితిని, తిండిని నిన్ను చేరితిని తిన నానేను శాంతమైపోవును, అరుణాచల. I love you. Thank you all. Thank you forever.